అక్కడ నుంచో మళ్ళీ కిందికి రావాలి. ఇక్కడ గోలోకం దాకా పోయి ఇచ్చినట్టుంది. గోలోకం నుంచి ఈశాన ఆపేయండి. చాలా అరుదుగా శ్రావ్యంగా హృదయంగమంగా ఒక కీర్తన భజన వినే ఒక సౌభాగ్యం ఎప్పుడు మీకు ఇప్పుడు మాకు దొరికింది. నేను మాతాజీ గురించి నిన్ననే మన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. మా 4వ సంవత్సరం వయసు నుంచి గురు శుశ్రూషలో గురుసేవలో ఉన్నందువల్ల ఒక జన్మకంతా కావలసినంతటి ఆధ్యాత్మిక బలము లేదా ఆధ్యాత్మిక ఆస్తి దొరికింది. అప్పుడప్పుడు ఈ సాధు పరిషత్ సమావేశాలు పెడుతూ ఉంటారు. అక్కడ చాలామంది మలాంటి వాళ్ళంతా చేరుతారు. వాళ్ళలో చాలామంది చాలా చిన్న వయసు నుంచే ఈ మార్గంలో ఉన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉండొచ్చు, కానీ వాడు చాలా బాల్యావస్థ నుంచే ఆ మార్గంలో ఉన్నవాళ్ళే స్థిరంగా నిలబడ్డారు. మాతాజీ కావచ్చు, వారు ఇంకా ముందు తరం వాళ్ళు. ఇంకా అక్కడ గండి క్షేత్రంలో కూడా ఒక మాతాజీ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు రామకృష్ణానంద స్వామి వారి దగ్గర ఆ మాతాజీని వదిలేశారు. ఇక్కడ మన చింతలపూడి ఏదో ఉంది, నర్సీపట్నం దగ్గర అక్కడ ఒక మాతాజీ ఉన్నారు. మన దేశంలో శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడితోటి యాగ సంరక్షణకు పంపటానికి పుత్రవాత్సల్యంతో దశరథ మహారాజు వారు చాలా తంటాలు పడ్డారు. పంపడానికి కొడుకును విడిచిపెట్టి ఉండలేక రామాయణం చదివిన వాళ్ళు విన్నవాళ్ళు, భాగవతం విన్నవాళ్ళు చదివిన వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని మాత్రం సాధుసంతుల దగ్గర ఈ భక్తి మార్గంలో ఇలా నడిపించుకోవాలని చెప్పి తీసుకువచ్చి ఆశ్రమాల్లో వదిలిపెట్టిపోయే పరంపర ఇప్పుడు కూడా ఉంది. అంత త్యాగభావన తల్లిదండ్రుల్లో ఉంది కాబట్టే వాళ్ళు ఏ గురువుని నమ్మి విశ్వసించి పూజిస్తూ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కొడుకునో కూతురునో తీసుకొచ్చేసి సౌండ్ తగ్గించండి. ఇక మీ దగ్గర వదిలేస్తున్నారని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన ఇనమడు శ్రీహరి తీర్థస్వామి వారు కావచ్చు, అక్కడే ఉండే పురుషోత్తమ తీర్థస్వామి వారు కావచ్చు, ఇప్పుడు కంటి ఎదురుగా కనబడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆశ్రమంలో ఇక మీకు ఇచ్చేస్తున్నాం, వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మళ్ళా ఎప్పుడు ఏమీ చూడలేదు. అదేంటి మా అమ్మ నాన్న ఇచ్చేసరే మేము ఇలా ఎందుకు ఉండాలని చెప్పి వీళ్ళు అనుకోలేదు. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనుకోలేదు. మేమేంటి ఆశ్రమం ఏంటి అని అనుకోలేదు. అలాగే ఉండిపోయారు. ఆ గురువులు ఏం చెప్తే చదువుకున్నారు, ఏది చెప్తే అది నేర్చుకున్నారు. భజన చెప్పారా, శాస్త్రం చెప్పారా, పురాణం చెప్పారా, పద్యం చెప్పారా, శ్లోకం చెప్పారా, ఇంకెక్కడికైనా పంపించి చదివించారా, అక్కడే నిలబడ్డారు. అటువంటి పరంపరతోటే ఈ రోజున ఆంధ్రదేశంలో ఆ రకంగా తల్లిదండ్రులు అప్పజెబితే వచ్చినటువంటి వాళ్ళ వల్లనే స్థిరమైన ఆశ్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇది మొదటి విషయం. రెండు, చిన్నప్పుడు ఎవరు ఈ మార్గంలోకి వచ్చారో వాళ్ళే నిలబడ్డారు. మధ్యలో వచ్చిన వాళ్ళు నిలబడలేదని కాదు, అది ఇంకా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అంతే. కాబట్టి చిన్నప్పుడు మనము ఏమి బీజాలు నాటాలి సంతానంలో, పిల్లల్లో? ఇంకొక మూడో విషయం ఉంది. ఈ సాధు సంతులంతా చేరినప్పుడు ఒక ఉపన్యాసం ఇస్తూ ఉంటారు, అదేంటంటే ఎందుకు ఎట్లా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ భార్య శాశ్వతమా, పిల్లలు శాశ్వతమా, మీరు కాదు మాతాజీని కూడా ఇదే చెప్తుంటారు, భార్య శాశ్వతమా, సంతానం శాశ్వతమా, నువ్వు జీవన్ముక్తుడు కా అని చెప్తుంటారు. ఎవరికి? వీళ్ళకి. మరి భర్త శాశ్వతమా? ఇది ఎవరు చెప్పరు. ఇది రెండు మూడు కొన్ని సంవత్సరాల పాటు విన్నా, అప్పుడు మనసుకు వచ్చింది. ఈ సత్సంగం అయిపోగానే మళ్ళీ రోడ్డు ఎక్కుతాం కదా బయట, నాకు బొమ్మెవరు పెట్టాలా, రేపు మధ్యాహ్నం నా భిక్ష ఎక్కడ, మళ్ళీ ఎవరో గృహస్థుని నేను వెతుక్కోవాలి కదా, ఏ గృహస్థుకి నేను గృహస్థాశ్రమం వద్దని చెప్పానో ఆ గృహస్థు దగ్గరికి రేపు మధ్యాహ్నం నాకు భోజనం ఏర్పాటు చేయమని నేను అడగాల వద్దా? కాబట్టి శాశ్వతమో అశాశ్వతమో కాదు, ప్రాప్తం. ఎవరికి ఏది ప్రాప్తమైతే ఆ మార్గంలోనే ఉంటారు. గృహస్థాశ్రమ ధర్మం ఎవరికి ప్రాప్తమో వాళ్ళు అందులోనే ఉండి మీరు ఎంచుకున్న మార్గాల్లో ఉన్నతమైన లేదా ఉత్తమమైనటువంటి స్థితికి, స్థానానికి ఎదగవచ్చు. అటువంటి అనేక మంది భక్తుల ఉదాహరణ మన ముందు పెట్టుకొని తిరిగి మళ్ళా హరిశ్చంద్రలో కాటిసీను పాడుకుంటే ఉపయోగమే ఉంది? ఇచ్చుటనే రాజంజులే లేదా రాజముద్రికలు అంతరించా అంటే, సరే అంతరించేవాడు అంతరిస్తే ఈ లోపల మనం ఎందుకు చేసేయాలి ఆ పని? అందువల్ల ఎవరికి ఏది ప్రాప్తమో అదే వాస్తవము అని గ్రహించి దానికి న్యాయం చేసుకుంటే చాలు. కానీ మనిషి, నేను చెప్పినట్టుగా ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. భక్తి ద్వారా మాత్రమే దైవీ గుణాలు వస్తాయి. మన దేశము భక్తికి చిరునామా. ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం రష్యా భారతదేశం ఉమ్మడిగా నిర్వహించేటువంటి కొన్ని పరిశ్రమలు ఈ దేశంలో ఉన్నాయి, కొన్ని యంత్రాలు అవి. వాటి పరిశీలన నిమిత్తం రష్యా నుంచి ఒక ఇంజనీర్ల బృందం మన దేశానికి వచ్చింది. వాళ్ళు ఒక 3-4 మాసాలు ఈ దేశంలో తిరిగారు. వచ్చేటప్పుడు వాళ్ళు యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా యుఎస్ఎస్ఆర్. వాళ్ళు ఇక్కడ ఉండగా రష్యా విడిపోయింది. ఇప్పుడు యుద్ధం జరిగే యుక్రెయిన్, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, తుర్కిస్తాను, ఇట్లా ఇవన్నీ దేశాలుగా విడిపోయింది అది. ఇప్పుడు వచ్చినప్పుడు ఒకే దేశ బృందంగా వచ్చిన ఇంజనీర్లు పోయేటప్పుడు ఎవరి దేశానికి వాళ్ళు వేరే వీసాల్లో వెళ్ళాలి. ఒక విపరీతమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు.
అప్పుడు ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పారు, మీరు వచ్చేటప్పుడు ఒక దేశం నుంచి వచ్చారు, పోయేటప్పుడు అనేక దేశాలకు పోతున్నారు కదా, ఇప్పుడు మీ అనుభూతి ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అప్పుడు ఆ వచ్చినటువంటి ఇంజనీర్స్ ఏం చెప్పారంటే, మీరు అడిగిన దానికి చెప్పనగానే వేరే చెప్తా ఉన్నారు వాళ్ళు. ఏమిటి, మేము వచ్చేటప్పుడు దేవుడి మీద విశ్వాసం లేకుండా వచ్చాం, తిరిగిపోయేటప్పుడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వసించిపోతున్నాం అని చెప్పారు. దేవుడు ఒకడు ఉన్నాడు. ఏమయ్యా ఎందుకంటే చెప్పారు, ఏం లేదు, భారతదేశం అంతా తిరిగితే మాకు రెండే విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఇక్కడ ఉన్నవాడిని చూస్తే లేనివాడికి, లేనివాడిని చూస్తే ఉన్నవాడికి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఈ లక్షణాలు లేవు. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించేటువంటి జీవన విధానాన్ని ఇక్కడ చూసాం, మొదటిది. రెండు, ఈ దేశంలో సంగీతము కీర్తన తప్ప మాకు ఏమీ కనపడలేదు అని చెప్పారు. సాయంత్రం అయితే ఏదో ఒక దేవాలయం, ఏదో ఒక ఇంటిలో నుంచి ఒక పాట వినబడుతుంది, ఒక సంగీతం వినబడుతుంది. ఆ సంగీతం వింటూ ఉంటే మమ్మల్ని మేమే మైమరిచిపోతున్నాం, ఇది మా దేశంలో లేదు. ఈ భజన చేసేటువంటిది మా దేశంలో లేదు. దానివల్ల మేము ఇక్కడి నుంచి ఒక మానసిక ప్రశాంతతను పొందిపోతున్నాం. ఈ దేశంలో పూరి గుడిసెలో ఉండేవాడు, భవనంలో ఉండేవాడు సంతృప్తిగా జీవిస్తున్నాడే. ఆ సంతృప్తిగా జీవించే జీవన విధానాన్ని చూసిన తర్వాత మేము వేరే వేరే దేశాలకు పోతున్నా మాకు బాధ కానీ వేరే విధమైన భావన కానీ లేదు. ఈ దేశం నుంచి అది నేర్చుకొని వాళ్ళు వెళ్ళారు. మనకు తెలియదు ఈ భావన మనకు నేర్పిస్తున్నది ఎవరి అంటే దేవుడే. దేవాలయానికి పూజ చేసుకోవడానికి మనం వెళితే అది మన వ్యక్తిగతమైన పూజ, ఏదో నేను, నా భార్య, నా పిల్లలు బాగుండాలా అని ఏదో గోత్రనామాదులతో ఏదో కాయపండు ఇచ్చుకొని పూజ చేసుకొని వస్తారు. కానీ కృష్ణుడే పల్లకీకి ఊళ్ళోకి వస్తే, రాముల వారే పల్లకీకి ఊళ్ళోకి వస్తే ఏ ఇంటి ముందు ఆగుతాడు, ఏ ఇంటి ముందు ఆగడు. ఒక ధనవంతుడి భవనం ముందు మహిళలు, మాతృమూర్తులు, ఒక పల్లెల్లో అంతా నైవేద్యం పట్టుకుని నిలబడతారు. ముగ్గేసి ఉంటుంది ఇంటి ముందు. ఏ ఇంటి ముందు ముగ్గు వేసి ఉందో, ఏ ఇంటి ముందు మహిళ అక్కడ నైవేద్యం పట్టుకుని ఉందో, ఆ ఇంటి ముందు పల్లకి ఆగుతుంది. డబ్బులు ఉన్నవాడా, డబ్బులు లేనివాడా, కూలి పని చేసుకుంటాడా, పేదవాడా, గుడిసెలో ఉన్నాడా, భవనంలో ఉన్నాడా, కృష్ణుడు చూడడు, రాముడు చూడడు, అక్కడ ఆగుతుంది. నువ్వు కొబ్బరికాయ ఇచ్చావా, అరటిపండు ఇచ్చావా, అటుకులు పెట్టావా, చక్కెర పెట్టావా, కలకండ పెట్టావా, చూడడు, ఇచ్చింది తీసుకుంటాడు. భగవంతుడే అందరినీ సమదృష్టితో చూస్తున్నప్పుడు ఆ భగవంతుని మనము కూడా అందరము ఒకే దృష్టితో చూస్తున్నప్పుడు అక్కడి నుంచి నేర్చుకుంటూ ఉండేటువంటి పాఠమే అందరము కలిసి జీవించే ఒక తృప్తితో ఉండేటువంటి జీవితం మనకు అలవాటు అవుతూ ఉన్నది. మగవాళ్ళంతా ఏం చేస్తారు, ఒకసారి దేవుడు దేవాలయం ప్రాంగణం నుంచి బయలుదేరి తిరిగి మరలా దేవాలయ ప్రాంగణము చేరే లోపల ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ తమ భుజాన్ని పల్లకీకి తాకిస్తారు, రెండు అడుగులన్నా మోస్తారు, మొయ్యాలి. ఇప్పుడు కాదు, అప్పుడు, ఇప్పుడు ట్రాక్టర్లు తిప్పుతున్నారు. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు మొయ్యటం లే, ట్రాక్టర్లో పెట్టి తిప్పేస్తున్నారు. దేవుడిని పల్లకి మీద ఉంచుకుని భుజాల మీద పోసినంత కాలము ఊరు ట్యాంకు నిండా నీళ్ళుండి, ట్యాంకు అంటే చెరువు, దేవుడిని ట్రాక్టర్లో పెట్టి తిప్పటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు కూడా ఆ ట్రాక్టర్కి ఒక ట్యాంకర్ తగిలిచి ట్యాంకర్ నీళ్ళే ఊళ్ళోకి పంపిస్తున్నాడు. నువ్వు మోస్తే నిన్ను మోస్తాడు, నువ్వు లాగితే ఆయన కూడా నవ్వుతాడు. ఇప్పుడు ట్రాక్టర్ కూడా రాకుండా కొన్ని దగ్గరలో ఉత్సవాలు మారేశారు. అక్కడ ట్యాంకర్ కూడా లే, స్ప్రింక్లింగ్ నాలుగు చినుకులు పడుతుంటాయి, చిట్టపట్ట. వ్యవసాయం కూడా స్ప్రింక్లింగ్తో చేస్తుంది, స్ప్రింక్లర్స్ పెట్టుకొని చేస్తున్నారు, అట్లా నీళ్లు చల్లి చేస్తున్నారు. అందుకని మతి ఎంతో గతి ఎంత అన్నట్టుగా మన దేవుడితో మనం ఎంత దగ్గరగా ఉన్నాం, దేవుడు కూడా మనకు అంతే దగ్గరగా ఉన్నాడు. అందువల్ల దేవాలయ పరిషత్ నేర్పించేది కలిసి జీవించటం. పల్లకీని అందరూ మొయ్యాలి రథము. నిజానికి అంత ఎత్తుగా పెద్దగా ఉండే రథంలో అక్కడ పెట్టేది కూడా మామూలు విశ్వవిగ్రహాలే, ఈ విగ్రహాలే. ఈ ఒక్కడుగో ఒకటిన్నర అడుగో ఉండే విగ్రహాలే అక్కడ పెట్టేది. కానీ రథం చాలా పెద్దది, అంటే దేవుడు ఇల్లు చాలా పెద్దది అని అర్థం. అందులో చాలా గదులు ఉంటాయి. పాపం దేవుడికి రథంలోనే చాలా గదులు ఉంటాయి, మన ఇంట్లో దేవుడి గదే చాలా చిన్నది ఉంటుంది. ఇల్లు ఎంత పెద్ద ఇల్లు కడతారో కడుతూ ఉంటారో దేవుడి ఇల్లు అంత చిన్నదైపోతూ ఉంటుంది. ఒకే గది ఉండే ఇల్లు ఉందనుకోండి, దానిలో దేవుడు పటాలు గోడ నిండా పెట్టుకుంటారు, అంతే కదా. ఒక గది ఉందండి ఇల్లు, దాంట్లో ఈ గోడకి పట్టాలి, ఆ గోడకి పట్టాలి, ఈ గోడకి పట్టాలి, ఫోటోలు తగిలించుకో ఉంటారు, అవునా? 5 బెడ్రూమ్లు, 6 బెడ్రూమ్లు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, లిఫ్టులు, ఇల్లు పెట్టుకోవాలనుకోండి, అప్పుడు అక్కడ దేవుడి గది ఒకటి పెట్టుంటారు. ఆ దేవుడి గది మా ఫోటోలో పోయినప్పుడు చూడండి అని చూపిస్తారు, అంటే చాలా పెద్దది వాళ్ళ దృష్టిలో. మొత్తము నీటిలో ఉండేటువంటి పడక గదులు అన్నిటితో పోలిస్తే ఆ దేవుడి గది ఎంత? అందులో ఉండే దేవుడు కూడా ఈరోజు రేపు చాలా పొదుపుగా కొద్దిగా 2-3 ఫోటోలు 2-3 కాబట్టి మన సిలబస్లో దేవుడికి పాఠ్యాంశాలు తగ్గిపోయినాయి. రామాయణం మానవ వికాసానికి రామాయణం ఒక ఉదాహరణ. రామాయణంలో 3 నగరాలు ఉంటాయి, కిష్కింద, దక్షిణంగా పోతే లంక, ఉత్తరంగా పోతే అయోధ్య. కిష్కిందలో వానరులు ఉంటారు, అంటే వాళ్ళకి విచక్షణ తెలియదు. కోతి అనేది భూమి మీద ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొబ్బరి చెట్టు పైన కాయలు నీళ్లు తాగలేదు, దాని తీసి పీచు తీసి పెట్టుకుంటుంది, నీళ్ళన్నీ కింద పోతాయి, అది తాగలేదు. కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్క కోతి కూడా ఆ జ్ఞానోదయం కలగలేదు, కొబ్బరికాయ నీళ్లు నేను తాగలేను అని. అందుకనే ఏ కోతైనా ఏ దేశంలోనైనా కొబ్బరి చెట్టుకి అన్ని గాయలు తీసి కింద పోసేస్తుంది, తప్ప ఇది నేను తాగలేను, ఇది నా పని కాదు, ఇది నాకు అక్కర్లేదు, ఇంకొకటి చూసుకుంటారని ఏ కోతి అనుకోలేదు, అనుకుందా? అదంతే, అక్కడి నుంచి అది ఎదగదు. కానీ ఆ కిష్కిందలో పుట్టిన వాళ్ళు కూడా ఎదిగితే, వాళ్ళలో పరివర్తన వస్తే, వాళ్ళలో దైవీ గుణాలు వస్తే, ఒక సుగ్రీవుడు, ఒక అంగదుడు, ఒక జాంబవంతుడు, ఒక నీరుడు, ఒక హనుమంతుడు. కాబట్టి లంకల కిష్కిందలో పుట్టిన వాళ్ళలో ఎవరిలో దైవీ గుణాలు వచ్చాయో వాళ్ళు అయోధ్యకు పోయినారు. కిష్కిందలో పుట్టినవాడు దక్షిణంగా పోయి లంకవాడితో స్నేహం చేశాడో వాడికంటే ముందే చచ్చిపోయాడు, అంతే కదా. వాళ్ళు చచ్చిపోతూ ఒక్క మాట నాతో చెప్తే అమ్మవారిని తెచ్చిచ్చుండేవాడు కదా అన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అని అడిగిన మన వారు శ్రీరామచంద్రుడు, నువ్వు చేసింది ఏంటి? నా భార్యను తీసుకుపోయాడు రావణాసురుడు, నువ్వేం చేసావు?
అదే తప్పు నువ్వు చేశావు. ఈ తప్పు చేసిన వాడికి లోకములో శ్రీరాముడు ఏ శిక్ష విధిస్తాడో రావణాసురుడికి అర్థం కావడానికి ముందు నువ్వు చచ్చిపో, అది రావణాసురుడిని తిరిగ్గా చంపుతా అయిపోయింది. మనం కూడా కిష్కిందలోనే పుడతాము. అమ్మ వంటింట్లో పనిచేసుకుంటే, ఇది ఒక నీచోపమానం అయినప్పటికీ చెప్తా, మనందరం అమ్మ ఏదో పని చేసుకుంటున్నది, మనం ఇంట్లో మనల్ని చాప వేసో ఒక గుడ్డ వేసో పడుకోబెట్టేసి ఆమె పని చేస్తున్నది. చిన్నప్పుడు నెలల పిల్లలుగా ఒకటికి పోయినాం, రెండుకు పోయినాం, తెలీదు మనకి, మన చేతులతోనే తపతప కొడుతున్నాం. ఇది కిష్కింద. అక్కడి నుంచి నువ్వు ఎదిగావు, కొద్దిగా 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు వయసు వచ్చింది, ఇసుకెత్తి కాలు మీద పోసుకున్నావు, గూడు కట్టావు, దాని మీద ఉప్పు పెట్టి దేవాలయం దండం పెట్టుకున్నావు, ఇది దైవీ గుణము. దీనిలో యవ్వనం అంకురించింది, కాలేజీకి వచ్చావు, దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని పట్టుకున్నావు, అది లంక కాదు, దేవుడే ఉన్నాడని ఈ మార్గంలోకి వచ్చావు, అది అయోధ్య. పుట్టడం పుట్టడమే లంకలోనే పుట్టాం, ఇక అక్కడ చెప్పనే అక్కర్లా. ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని వెతకడానికి వెళ్ళినప్పుడు లంకలో తన కంటితో ఏమేమి చూచాడో అది లంక. కానీ అక్కడ కూడా ఒకటి పుట్టి దైవ మార్గాన్ని ఎంచుకుంటే వాడు కూడా అయోధ్యకే చేరుతాడు. విభీషణుడు అసలు అయోధ్యలో శ్రీరాముడు పుట్టాలా అంటే మీరే చెప్పండి. 14 లోకాలను తన గర్భంలో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడా? 14 లోకాలతో సహా కలుపుకుని మహావిష్ణువునే తన గర్భములో 10 మాసాలు మోసిన కౌసల్యామాత గొప్పదా? ఎవరు గొప్ప? ఆ స్థాయికి ఎదిగినటువంటి మాతృమూర్తి దేశంలో ఉన్నారు కాబట్టి మాటి మాటికి దేవుడు దిగొచ్చాడు. పాలసముద్రంలో క్షీరసాగరంలో కొద్దిగా అలా వెళ్ళొస్తాం అనుకున్నప్పుడు భారతదేశం కనపడింది. యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా కనపడలా. భగవంతుడిని కూడా లాలించటానికి పాలించటానికి సామర్థ్యం ఉన్న మాతృమూర్తులు ఉన్న దేశం ఇది. అందుకునే శ్రీరాముడు అంటాడు, ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా మీరు ఎన్నో ప్రవచనాలు విన్నారు, అందుకని మీ దగ్గర వచ్చి మాట్లాడాలంటే నేను ఇందాక చెప్పి ఏం మాట్లాడాలా ఇక్కడ నేనండి. పది మాసములు తన గర్భమందించుకుని తన రక్త మాంసమును పంచి ఇచ్చి జన్మను ఇచ్చి స్తన్యమును ఇచ్చి మాతృత్వ వాత్సల్యమును ఇచ్చేది నా కన్న తల్లి కౌసల్యమాత. ఇప్పుడు మన పంచాంగం ప్రకారము యుగాన సంవత్సరాలు లెక్కేసుకుంటే సుమారు 16-17 లక్షల సంవత్సరాలు కదా రామాయణం జరిగింది. సంవత్సరాల సంగతి పక్కన పెట్టండి, పూర్వం జరిగింది అనుకుందాం. శ్రీరాముడి నోటి నుంచి వచ్చిన ఈ మాట, 10 మాసములు తన గర్భమందించుకుని తన రక్తమాంసములు పంచి ఇచ్చి, నా ఇంత పెద్ద శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కన్ను ఎక్కడి నుంచి వచ్చింది, గొంతు ఎక్కడి నుంచి వచ్చింది, గుండె ఎక్కడి నుంచి వచ్చింది, తల్లి శరీరంలో నేను పిండ రూపాన్ని ధరిస్తున్నప్పుడు తల్లి శరీరంలో ప్రతి అవయవం నుంచి ఒక టిష్యూ వచ్చి కలిస్తే వచ్చింది. ఈ చర్మము, ఈ మాంసము, ఈ రక్తము, ఈ ఎముక, ఈ మజ్జ, ఇవన్నీ తల్లి శరీరం నుంచి పంచుకున్నాం. అక్కడి నుంచి తీసుకొచ్చేట పెడితే, అక్కడి నుంచి తీసుకొచ్చేట పెడితే ఇది తయారైంది.
ప్రతి మాసములు తన గర్భములో ఉంచుకుని తన రక్తమాంసములు పంచి ఇచ్చి జన్మను ఇచ్చి ఒక ఎముక విరిగితే ఎంత నొప్పి పుడుతుందో అటువంటిది ఒకే సమయంలో 40 ఎముకలు విరిగితే ఉత్పన్నమైనంత బాధ పరిస్థితి ప్రసవ వేదనగా మనము ఈ కళ్ళతో ఈ లోకాన్ని చూచాము నన్ను మా అమ్మ కన్నది స్థన్యమును ఇచ్చి ఈ జూలై నెలలో ప్రతి సంవత్సరం భారత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రచారం చేస్తుంది, బ్యానర్లు చూసుకుంటారు బస్టాండ్లు అక్కడ, తల్లులారా మీ పిల్లలకి తల్లిపాలే తాపండి, భారతదేశంలో తల్లులకు మీ పిల్లలకు మీ పాలు తాపండి అనే స్థితి వచ్చింది. అసలు భగవంతుడే తల్లిపాలు కానీ ఏ దేశంలో పుట్టడో ఆ దేశంలో తల్లిపాలు కోసం అడ్వర్టైజ్మెంట్ చేయాల్సి వచ్చింది. నేను మా అమ్మ పాలు తాగి పెరిగా, నేను ఏదో తాటకం చంపాను లేకపోతే కరదూషణాదుల్ని చంపాను లేకపోతే ఇదంతా చేశారు, నా పరాక్రమం నా గుణగణాల గురించి మాట్లాడుతున్నారే, ఈ గుణగణాలని నేను నా తల్లి పాల నుంచి కొద్దిగా నేర్చుకున్నా చెప్తాడు రాము. మాతృత్వ ఇచ్చేది మాతృత్వం అంటే తల్లి, వత్సాన అంటే ఆవుతుందా, మీ దొడ్లో ఒక ఆవు ఒక బర్రె ఉందనుకోండి గేదె, ఆవు దూడ అక్కడే ఉంటుంది గేదె దూడ అక్కడే ఉంటుంది, గేదె ఆవు మేతకి అడవికి పోయినాయి, అవి సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తాయి, గేదె దూడ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది, ఆవు దూడ వాళ్ళ అమ్మ కోసం ఎదురుపోతుంది, దొడ్లో ఆగదు ఇంకా వాళ్ళ అమ్మ వస్తున్నాదంటే వెళ్ళిపోతుంది, ఇంకా పోయి వాళ్ళిద్దరూ కింద మీద పడుతూ రాసుకుంటూ పూసుకుంటూ నాక. అసలు తల్లి బిడ్డల ప్రేమ అనేది ఆవుడు తప్పితే ఇంకొక జీవరాశిలో ఉందా? పక్షులు పిల్లలకి ఆహారం తీసుకొచ్చి పెడతాయి, పిల్లులు పాలిస్తాయి, కుక్కలు పాలిస్తాయి, ఆ 2 నెలలో 3 నెలలో తప్పితే తర్వాత వాటికి సంబంధము ఉండదు. బిడ్డలు ఎప్పుడు వాళ్ళ తల్లుల కోసం ఎదురు చూడవు, వస్తాయి పాలిస్తాయి వెళ్ళిపోతాయి. మీరు పిల్లి జీవన విధానాన్ని మీ ఇంట్లో పరికించండి, 2 నెలలు 3 నెలలు పాలు ఇచ్చే సమయం అయిన తర్వాత తన చేత్తో పిల్లని పఠామని కొడుతుంది అది. ఒక్కసారి తల్లి పిల్లి కనుక బిడ్డను కొట్టిందంటే అది మళ్ళీ తాళ్ళదాడని రాదు, రాని అక్కడికి అయిపోయింది ఇంక సంబంధం లేదు. కానీ 3 ఈతలు 4 ఈతలు ఈనిన తర్వాత కూడా ఒక కోడెదూడ తనకు కొడుకు అయితే ఆవు పడుకున్నప్పుడు దగ్గరకు తీసుకొని దాన్ని నాకుతుంది, నా కొడుకు అని దానికి తెలుసు, అది మోర తీసుకొచ్చి దాని అమ్మ పొట్ట మీద ఇటు పడుకుంటే హాయిగా పడుకోనిస్తుంది. తల్లి పట్ల బిడ్డకి బిడ్డ పట్ల తల్లికి సమానమైన ప్రేమ ఉండేటువంటి జీవరాశి ఏదైనా ఉంటే అది ఆవు ఒక్కటే. అందుకని ఆవు పాలు తాగినంతకాలం ఈ సమాజం ఆవులాంటి మనస్తత్వం కలిగి ఉండింది. ఎప్పుడైతే గేదె పాలు తాగడం మొదలుపెట్టామో దాని లక్షణాలే మనకు వచ్చాయి. ఏమి ఉండదు, ఏమీ ఉండదు. ట్రాఫిక్ జామ్ కావడంతో దున్నపోతూ గేదె రోడ్డుకు అడ్డం ఉంటాయి కదలవు, ఆ పాలు తాగిన మనం కూడా రోడ్డుకు అడ్డమే ఉంటాం కదలం, ఆటోవాడు పక్కకు పోడు, మోటార్ సైకిల్ వాడు పక్కకు పోడు, నడిచేవాడు పక్కకు పోడు, ఎవడు పక్కకు పోడు, అందరూ రోడ్డుకు అడ్డమే నడుస్తుంటారు. కారణం ఏంటంటే మనం తిన్న ఆహారం మీరు వీధిలో ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టండి, 100 ఆవులు వదిలిపెట్టండి, 100 ఆవులు పిల్లవాడిని తొక్కకుండా వెళ్ళిపోతాయి. మీరు 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి 2 గేదెలు వదిలిపెట్టండి తొక్కే పోతాయి. మీరు ఒకే దొడ్డిలో ఒకే కొట్టంలో ఆవు గడ్డేయండి గేదె గడ్డేయండి, ఆవు గడ్డి ఎక్కడ తింటుంది, ప్యాడ ఎక్కడ వేస్తుంది, మూత్రం ఎక్కడ పోస్తుంది, పక్కన పడుకుంటుంది,
గేది గడ్డేంటి? గడ్డి తింటుంది, ఆ గడ్డను తొక్కుతుంది, అందులో పేడేస్తుంది, అందులో మూత్రం చేస్తుంది, దాని మీద పండుకుంటుంది. మీరు గమనించండి, కానీ దేని జీవన విధానం దానిది ఆహారం తీసుకుంటే మన జీవన విధానం ఉద్యోగం. కాబట్టి పుట్టేది లంక అయినప్పటికీ, పుట్టేది కిష్కిందే అయినప్పటికీ మనం కిష్కిందలోనే ఉందామా? ప్రయాణం సాగించి అయోధ్యకు పోదామా, వెనక్కి తిరిగి లంకకు పోదామా అనేది ప్రతి మనిషికి తనకు తనకే ఒక ఆప్షన్, అవకాశం దేవుడిచ్చాడు. ఇప్పుడు ప్రకృతిలో ఉండే జీవరాశులన్నింటికీ ఏదో ఒక్కొక్క గుణమే ఉంది. మనుషులకు అన్ని గుణాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ జాతి కుక్క అయినా, ఏ జాతి కుక్క ఆల్సేషీనని అవని ఇవని రకరకాలు, కుక్క ఏదైనా కావచ్చు, విశ్వాసం అనేది సమానమే. నక్క ఏదైనా సరే అది జిత్తులు బారిదే, సింహం పరాక్రమం కలిగిందే, ఏనుగు తెలివైన జంతువు, ఏనుగు చాలా తెలివైనది. కాబట్టి ప్రతి జీవరాశికి ఒక లక్షణం ఉంది, ఇంకొక విశేషం ఉంది. అన్ని జీవరాశులు మనం చెప్పేది అర్థం చేసుకుంటాయి. మనిషి ఎంత అదృష్టవంతుడో తెలుసా? మిగతా జీవరాశులు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. కుక్కతో మనం మాట్లాడుతున్నాం అర్థం చేసుకుంటుంది, కానీ కుక్క మనతో మాట్లాడేది మనకు అర్థం కాదు. కోడి, ఇంట్లో కోడిని సాక్కుంటూ ఉంటారు. ఈయన నా యజమాని, నాకు ఆహారం తినిపిస్తున్నాడు, నేను కృతజ్ఞతతో ఉండాలా అన్న భావన కోడికి ఉంటుంది. కోడి పిలిస్తే వస్తుంది, యజమాని పక్కనే తిరుగుతూ ఉంటుంది, యజమానిని పలకరిస్తుంది, కోడి నిన్ను నమ్ముతుంది. నీకు మాత్రం కోడిని చూస్తే ఆదివారమే గుర్తుకొస్తుంది. అది నమ్ముతున్నది. తూనీగా ఉంది, తూనీగా తూనీగా ఎంత ఉంటుంది? ఇంత తూనిక తల, కందికించంత, దాని మీద కన్ను ఇంకా చిన్నది. 84 లక్షల జీవరాశుల్లో, కన్ను ఉండే జీవరాశుల్లో 360 డిగ్రీలు చూడగలిగినటువంటి కన్ను ఉండేది తూనికకు మాత్రమే. తూనిక కన్ను మనమందరం చిన్నప్పుడు తిట్లు తిన్నామే, అదే ఎవరా కళ్ళు ఎత్తికెక్కేయ. మీరు అనిపించుకోలేదా? నేను అనిపించుకున్నా. ఈ సిలబస్ నుంచి ఎవరు పక్కకు పోలే ప్రసక్తే లేదు. సిలబస్ ఒకటే ఉంటుంది, ఎవరా కళ్ళు నెత్తికెక్కాయా, రేపు చదువుకోండిరా, మీరే మమ్మల్ని ఉద్ధరించక్కర్లా, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే చాలురా. మీరు అనిపించుకోలా, అనిపించుకోలా మీ పిల్లలు మీరు అనలా, సిలబస్ మారదు, పాఠ్యాంశం ఒక్కటే. అవునా? అలా కన్ను నెత్తికెక్కుండేది తునీగా, దాని నెత్తి మీద కళ్ళు ఉంటాయి. ఆ గుండ్రంగా ఉండే తలకి నెత్తి మీద 2 కళ్ళు ఉంటాయి. అది 360 డిగ్రీలు చూస్తుంది. సైంటిస్టులు ఆ తూనీగ కన్నును స్ఫూర్తిగా తీసుకుని రాడార్ అనే పరికరాన్ని తయారు చేశారు. రాడార్ ఇప్పుడు మన వాతావరణ హెచ్చరిక కేంద్ర వాళ్ళు అల్పపీడనాలు ఎక్కడొచ్చాయి, విమానాలు రాకపోకలు, ఓడలు రాకపోకలు, శత్రు విమానాలు వాటికి సంబంధించి వీటన్నింటికీ చాలా ముఖ్యంగా వాడేటువంటి పరికరం రాడార్. ఆ రాడార్కి స్ఫూర్తి ఎవరంటే తూనీగ కన్ను. కోడి ఉంది, కోడి పొద్దున్నే నిద్రలేచి కూర్చుంది తెలుసు. 2 కోడిపుంజులు యుద్ధంలోకి పోతే 1 ఇంటికి పోతుంది, 2 వంటింట్లోకి పోతుంది. అంతేనా? బతికింది ఇంటికి పోతుంది, చచ్చిపోయింది వంటింట్లోకి పోతుంది. ఈ రెండు కాకుండా మూడోది ఒకటి ఉంది. కోడి పెట్ట, తల్లి కోడి తన పిల్లలకి ఆహారం సంపాదించి పెట్టదు. గుడ్డులో నుంచి వచ్చినప్పటి నుంచి సంపాదించుకుని తినటం నేర్పిస్తుంది. తన చుట్టే దెబ్బల్లో, చెత్తలో, చెదారంలో, చెట్ల కింద, అక్కడక్కడ తిరుగుతూ చిన్న చిన్న గింజలు, చిన్న చిన్న పురుగులు ఏరుకొని తింటుంటుంది తల్లి కోడి. పిల్లలకు నేర్పిస్తుంది స్వయం ఉపాధి, స్వయం ఉపాధి. అలా పిల్లలు అలా అలా తిరుగుతూ అక్కడక్కడ మేస్తూ ఉంటాయి. తన శత్రువు గ్రద్ద ఆకాశంలో వస్తుంది. ఆకాశంలో వచ్చే గ్రద్ద యొక్క నీడ భూమి మీద పడుతుంది. తల్లి కూడా నీడను చూస్తుంది. నా బిడ్డల్ని తీసుకొని పోవడానికి నా శత్రువు వచ్చిందని చెప్పి ప్రమాద సంకేతంగా ఒక అరుపు అరుస్తుంది. పిల్లల్ని దగ్గరకు వస్తాయి. తన రెక్కల కింద కప్పిపెట్టుకుని కోడి అక్కడే కూర్చుంటుంది. ఒక్క కోడి పిల్ల కూడా గ్రద్దకు దొరకదు. గ్రద్ద నీడను చూసి పిల్లల్ని కాపాడుకునేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి ఒక పని కోడి తల్లి కోడి చేస్తుంది. ఇదే ప్రకృతిలో ఇంకొక వైపరీత్యం ఏంటంటే, నేల మీద పాము పోతూ ఉంటుంది. ఆ పాము మీద పైన వెళ్ళేటువంటి గ్రద్ద తన నీడ పడేటట్టు చేస్తుంది. గ్రద్ద నీడ పాము మీద పడగానే నా శత్రువు వస్తున్నాడని భయపడి కదల శ్యామలాం. నీవే దుర్గము, నీవే లక్ష్మివి, నీవే సరస్వతివి. మూడు చరణాలు, మూడు చరణాలు పుణ్యం కట్టుకొని పల్లవి మాత్రమే వాడుకుంటున్నాం. ఎవరికో బాధ కలుగుతుంది సరస్వతిని, లక్ష్మిని, దుర్గను తీసేసాం మనం. ఎవరికో బాధ కలుగుతుందని ఎవరికో ఏదో జరుగుతుంది. నువ్వు రాజీ పడిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీవు నీవుగా ఉండి లోకాన్ని నీ దారిలోకి తెచ్చుకోవాలి. కానీ నీవు నీవుగా ఉండి నీ దారిలోకి, లోకాన్ని నీ దారిలోకి తెచ్చుకోవాలి. నువ్వు రాజీ పడిపోతూ ఉంటే ధర్మం ఏమైపోవాలా? సమిదుర్గే దశ ప్రహరణధారిణి చరణాల్లో ఆ రకంగా సన్యాసుల దండు పార్వతీదేవి, ఆమెను దుర్గగాను, కాళి మన సరస్వతీదేవి గాను, లక్ష్మీదేవి గాను అభివర్ణిస్తూ పాడుకున్నట్టు పాట. ఇక్కడ కూడా గుంటూరు జిల్లాకు పక్కనే, ఇక్కడే ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో ఏర్పడేటువంటిది రామదండు. స్వాతంత్ర పోరాటంలో వచ్చినటువంటి ఒక పోరాటం రామదండు. భజనలతోటి ఉద్యమం చేశారు స్వాతంత్ర ఉద్యమం. పూణేలో స్వాతంత్రం కోసం బాలగంగాధర తిలక్ గారు తీసుకొచ్చినట్టు ఏంటి తెలుసా? గణేష్ పంటప్ప. సమాజం బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేకపోతే ఏ ఉద్యమం పేరుతో, ఏ జెండా పేరుతో బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తూ ఉంటే వినాయక చవితిని కేంద్రంగా చేసుకొని చిన్న చిన్న వినాయకుడిని చిన్న చిన్న మంటపాలు పెట్టి ఆ గణేష మంటపాలు స్వాతంత్ర కాంక్షను తెలియజేస్తూ అక్కడ ఉపన్యాసాలు చెప్పి అక్కడి నుంచి స్వాతంత్ర ఇచ్చను మళ్ళీ ఉద్యమంగా తీసుకొచ్చారు బాలగంగాధర తిలక్ గారు. అక్కడి నుంచి తర్వాత అది ముంబైకి పోయింది. ఆ తర్వాత 100 సంవత్సరాలకి హైదరాబాద్కి వచ్చింది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి. హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి గణేష్ ఉత్సవ సమితి పెడితే ఇప్పుడు ఆ గణేష్ కూడా నా గల్లీకి 4 విగ్రహాలు పెట్టుకున్నాడు. శ్రీ శ్రీరాముడు ఏ గుహుల్ని అక్కడ చేర్చుకున్నాడో, ఏ శబరిని అక్కడ చేర్చుకున్నాడో, ఏ వనరులు ఎక్కడ చేర్చుకున్నారో, ఏ రాక్షసులను అక్కడ చేర్చుకున్నారో, పశువులతోటి పక్షులతోటి జంతువులతోటి స్నేహం చేసినటువంటి రాముడికి బ్రాహ్మణ దేవాలయం వేరు, వైశ్యుడు రాముడు వేరు, శుద్ధుడ గరిజల రాముడు వేరు, కాపుల రాముడు వేరు, యాదవుల రాముడు వేరు, ముదిరాజుల రాముడు వేరు, మానవాడలో ఉండే రాముడు వేరు, మాదికవాడలో ఉండే రాముడు వేరు. దేవుడు సమాజాన్ని తన స్థాయికి తీసుకోబోయే ప్రయత్నం చేశాడు, కానీ దేవుడిని మన స్థాయికి తీసుకొచ్చే దాంట్లో మనం విజయం సాధించాం. ఎవరు రాముడు వాళ్ళకే. ఇంకా రామనవమప్పుడు ప్రకాశం జిల్లాలో అటు అద్దంకి ఆ పక్క నుంచి అటు బరి అటు నల్గొండ రోడ్డు ఉంది కదా, ఆ దారిలో పోతుంటే నేను 2-3 సార్లు చూశా. ఉత్సవం రాముడు వారిదే, కానీ ఆ రాముడు వారి ఉత్సవానికి పైన జెండా కట్టుంటారు. ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు జెండాలు, ఒక్కొక్క రాముడికి ఒక్కొక్క ఏ పార్టీ వాడు ఆ జెండా కట్టుకుని రాముడు వారు ఉత్సవం చేస్తుంటాడు. అంటే శ్రీరాముడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కూడా చేరాడు, పాపం తప్పలా. మనం దేవుడు స్థాయికి ఎదగదామా, దేవుడు మన స్థాయికి తీసుకొస్తామా? దేవుడిని తన స్థాయికి తీసుకొచ్చుకున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి ఏం జరగలా, ఇప్పుడే నరసింహ అనే సినిమా వచ్చింది, యానిమేషన్ సినిమా. 23 కోట్లు పెట్టి సినిమా చూస్తే ఇప్పుడు 200-300 కోట్లు వసూలు చేసి పారేసింది. థియేటర్ ముందు చెప్పులు వదిలిపెట్టి లోపలికి సినిమా చూస్తున్నారు. తెర మీద నరసింహస్వామి పడితే హారతి ఇస్తున్నారు. పానకడలిపై శేషతల్పమున పమలించేవామో దేవ, నరనాడి మునీంద్రులు చేరి పాట విన్నాం. ఈరోజుకి కూడా మనం వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే ఆ పాట వింటూ ఉంటే. ఇప్పుడు యానిమేషన్లో సినిమా తీశారు. భక్తుడిని నీవు ప్రహ్లాదుడిలాగా నటిస్తే నీకు ఎదురయ్యే కష్టానికి నీకు మధ్యలో భగవంతుడు ఒక తెరగా ఒక పొరగా ఉంటాడు. ఏనుగులతో తొక్కిస్తే ఏనుగుకి ప్రహ్లాదుడికి మధ్యలో హరి ఉన్నాడు. విషం తాగిస్తే విషం అంటింది ప్రహ్లాదుడికి కాదు హరికి. పాములతో కనిపిస్తే ఆ కాటు పడింది హరికి. ఆ బాధలన్నీ తను భరించాడు కాబట్టి, సహించాడు కాబట్టి రావణం రావడం ఆ ఆవేశంతో పాప పాప. ఇక ఏ అవతారంలో లేదు కదా. మత్స్య కూర్మ భూ వరాహ 4 కోపం ఉందా, వామనుడు కోపం ఉందా, పరశురాముడికి ఉంది. తర్వాత రాముడికి కృష్ణుడికి సందర్భానుసారంగా కోపం తప్పితే, కానీ నరసింహస్వామి అటు రాలేదు కదా. స్తంభంలో నుంచి రావడం రావడం లోకాలు గజగజలాడిపోతున్నాయిగా. ఒక భక్తుడికి అకారణంగా బాధ కష్టం కలిగిస్తే దేవుడు ఎంత వెత చెందుతాడు, ఆయన ఎంత బాధపడతాడు అనే దానికి నరసింహావతారం కంటే వేరే తారకాణం ఉందా? నా భక్తుడిని నువ్వు ఇంత కష్టపెడతావా, ఏనుగులతో తొక్కిస్తావా, కొండ మీద నుంచి పారేస్తావా, పాములతోటి కనిపిస్తావా, విషం తాగిస్తావా, ఇంత కష్టపెడతావు నా భక్తుడిని? అది కోపం. తనకు జరిగిందని కాదు, నా భక్తుడికి. చీల్చవతల పారేశాడు. పాత సినిమాలో అయితే నరసింహస్వామి ఏం చెప్పడం, ఈ సినిమాలో చెప్పి చంపాడు. నేను నిన్ను నేల మీద చంపట్లేదు, ఆకాశంలో చంపట్లేదు, ఇంట్లో చంపట్లేదు, వాకిట్లో చంపట్లేదు, ఆయుధాలతో చంపట్లేదు, వస్త్రాలతో చంపట్లేదు. ఆయన ఏమేమి వరం కోరుకున్నాడో ఆ వరంలో ఉండే సెక్షన్లన్నీ చెప్పి, ఈ సెక్షన్ ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం నేను సాయంత్రం, పగలు కాదు రాత్రి కాదు, సాయంత్రం లోపల కాదు బయట కాదు వాకిట్లో అన్నీ ఆయన ఏ వరం కోరాడో వాటన్నిటికీ వ్యతిరేకమైంది. దొంగలు తెలియగలవాళ్లే ముందు, దొంగలు ఎప్పుడూ తెలియగలవాళ్ళు, కానీ వాళ్ళు అనగానే పోలీసులు ఒక గంట అరగంట లేట్ అయినా వీడు వాళ్ళకంటే తెలియగలడు. దొంగ ఎప్పుడు కొత్త పథకాన్ని ఆలోచించి దొంగతనం చేస్తాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి పోలీసుకు గంట ఆలస్యం కావచ్చు, మనల్ని పట్టుకుంటాడు. అంటే రాక్షసుడు కూడా కొద్దిగా ఆలస్యం కావచ్చు, చాలా సైంటిఫిక్గా సశాస్త్రీయంగా చనిపోతున్న మరి చూడవునా, చివరికి ఎవరికీ మాట వినకపోతే నాయన నువ్వు చెప్పరా నీకోసం వచ్చాడు ప్రహ్లాదు అంటే ఆయన చెప్తే సగం కోపం తగ్గించుకొని అడవిలో పడిపోతూ ఉంటే, అడవిలో ఆవేశంతో వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక చెంచు గూడి ఉంటే ఆ గూడిలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఈ సింహం అరుస్తూ ఉంటే దానికి గర్జన అది విని భయపడిపోయి చెంచు పిల్లలందరూ గూడిలోకి వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం ఉయ్యాల ఊగుతూ ఉంటే ఈ అమ్మాయికి ఏమన్నా అవుతుందో వస్తే ఈ భయంకరమైన ఆకారం పైన చూస్తే సింహం కింద చూస్తే మనిషి ఆవేశం చూసి గుడిలో వాళ్ళందరూ భయపడిపోతే అప్పుడు నారదుడు వచ్చి మీ ఇంట్లో ఉండే అమ్మాయి చంచిత కాదు, వైకుంఠం నుంచి లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో పుట్టింది, ఈయన నారసింహుడు శ్రీహరి అని వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. మన హిందూ సమాజం ఎంత గొప్పది అంటే దీన్ని ఎవ్వరు అంచనా వెయ్యలేరు. ఒక చెంచు తెగ, గిరిజన తెగ అడవుల్లో ఉంటుంది, చాలా సాదాసీదా జీవితాన్ని గడిపేటువంటి చెంచులు, లక్ష్మీదేవి మా ఆడపడుచు నరసింహ స్వామి మా అల్లుడు అనుకునేటట్టు చేసి పెట్టారు. ప్రతి ఒక్కరిని హిందూ ధర్మంలో ఎక్కడో ఒక దగ్గర దేవుడితో సంబంధం పెట్టి కలిపెట్టారు. ఆ పునాదులు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాయి, ఆ పునాదుల మీద హిందూ సమాజం నిలబడి ఉంది. ఆమె రాజ్యలక్ష్మి, నరసింహస్వామి పక్కనే రాజ్యలక్ష్మి ఉంటుంది, ఆమె చెంచులక్ష్మి. చెంచులక్ష్మి ఆ గిరిజనులు ఎక్కడ అడవుల్లో నుంచి వచ్చి బయట ఉంటున్నారో మన గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో యానాదులు. ఈ యానాదుల్లోనే చెంచయా చెంచమ్మ అనే పేరు వింటారు. కొంతమంది పిల్లలు పుట్టిపోతూ ఉండడం ఇట్లాంటి కొన్ని దోషాలు ఏదన్నా ఉంటే ఇబ్బందులు, వాళ్ళు కూడా చెంచయ అనే పేరు మిగతా కులాల్లో కూడా పెట్టుకుంటారు. కానీ చెంచయ చెంచమ్మ ఎందుకు వచ్చిందంటే ఈ యానాదులు చెంచు జాతి వాళ్ళు, అడవుల్లో నుంచి మైదార ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు చెంచులే యానాదులు ట్రైబల్స్. ఈ చెంచులు అమాయకులు అబద్ధం చెప్పరు, యానాదులు కూడా అబద్ధం చెప్పరు, మంచివాళ్ళు. ఈ చెంచులు లేకపోతే మిగతా ఉండేటువంటి ట్రైబల్స్ మొత్తం భారతదేశంలో 300-400 తెగలు ఉంటే వీళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తెచ్చారు, దాని పేరే ఇండియన్ ట్రైబల్ క్రిమినల్ యాక్ట్. ఇండియన్ ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ గూగుల్లో ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. ఆ చట్టం ప్రకారం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి గిరిజనుడు నేరస్థుడు, అతను ఏ విచారణ లేకుండా జైల్లో పెట్టచ్చు. ఆ రకమైన భయోత్పాతాన్ని కలిగించి మన చేత అడవుల్లో ఉండేటువంటి మానులు కొట్టించుకుని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడెక్కడ రైలు మార్గాలు వేస్తున్నారో ఆ రైలు పట్టాల కింద స్లీపర్స్ని తీసుకుని పోవడం కోసం చేశారు. కొన్ని లక్షల స్లీపర్స్ కావాలి, అడుగడుక్కి ఒక స్లీపర్ వేయాలి. ఆ మానులు ఎక్కడెక్కడ కొట్టాలో కొట్టి వాటిని ఏనుగుల చేత లాక్కుని వచ్చి వాటిని ఇక్కడ చేర్చేదానికి గిరిజనుల చేత వెట్టి చాకిరీ చేయించారు. మనం మన దేశ చరిత్ర మనకు తెలియదు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరమ నీచంగా మనతో ప్రవర్తించారు, మన రక్తాన్ని తాగారు వాళ్ళు. ఆ ట్రైబల్ యాక్ట్ వల్ల ఎక్కడైతే బానిసత్వం వచ్చిందో దానికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటమే అల్లూరి సీతారామరాజు. వాళ్ళని ముందు పెట్టుకుని ఆ ట్రైబల్స్ను ముందు పెట్టుకుని గిరిజనులతో ఎందుకు ఉద్యమం చేశాడంటే వాళ్ళ పట్ల చేస్తున్నటువంటి దాస్తీకం దానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే. కాబట్టి మన సమాజం కులాలు, కులాన్ని గురించి కూడా అందరూ తిడతారు. మార్వాడి గూబే హైదరాబాద్ నడుస్తున్నాడు, ఎందుకు వెళ్ళాలా, ఎవరెవరో ఎక్కడెక్కడికో వచ్చారు స్థిరపడ్డారు చేస్తున్నారు. సమాజంలో ఒకటే లక్షణం నేను చెప్తాను, అయితే అందరం మంచివాళ్ళు లేదా అందరం చెడ్డవాళ్ళు అంతే. అంటే అందరం మంచివాళ్ళం లేదా అందరం చెడ్డవాళ్ళం, ఫలానా ప్రాంతం వాళ్ళు చెడ్డవాళ్ళు, ఫలానా ప్రాంతం మంచివాళ్ళు ఉండదు. మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ హై స్కూల్ బిల్డింగ్స్ అన్ని స్థలము బిల్డింగ్తో సహా దాతలు కట్టించారు. మీరు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళండి, నేను మీకు హిందూ కాలేజీ గురించే చెప్పాను. జిల్లా పరిషత్ కాలేజీలు దాతలే స్థలమిచ్చారు, దాతలే భవన నిర్మాణం చేశారు, దాతలే అన్ని ఏర్పాటు చేశారు. అవునా? మీరు దేశంలో ఎక్కడికైనా పోండి, దాతృత్వం హిందూ సమాజంతో సమానమైన ఉన్నారా? ఇక్కడ నెల్లూరు జిల్లాలో వాకాడు ఉంది, వాకాడు అక్కడ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు ఉండేవాడు, ఆయనకి పద్మవిభూషణ బిరుదు కూడా ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు. ఆయన ఏం చేసేవాడో తెలుసా? బస్టాండ్లో మూటలు మూసే కూలివాడు. బస్టాండ్లో నెత్తి మీద మూటలు పెట్టుకుని మూసే కూలివాడు అంత పేదవాడు. ఆయన మనసులో పేదలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే ఆ వాకాడులో ఇంటింటిలో డబ్బాలు పెట్టించి ముష్టి ముష్టి బియ్యం తీసుకొని దానితో వాళ్ళ ఇంటిలో దళితుల్ని మానమాదిక పిల్లల్ని ఉంచుకుని ఆయన ఆయన భార్య అన్నం వండి పెట్టి చదివిస్తూ ఉంటే ఆ తర్వాత అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా 3-4 వేల మంది పిల్లలు చదువుకునే ఒక ఎయిడెడ్ స్కూల్గా మారింది. ఆయన చేసిన సేవకు మెచ్చుకుని ఆ రోజున రాష్ట్రపతి వివి గిరి ఆ స్కూల్, రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి ఆ స్కూల్ చూడడానికి వచ్చాడు. ఆయనకి పద్మవిభూషణ ఇచ్చారు. ఈ దేశంలో తాను తినడానికి తిండి లేకపోయినా ఇంకొకటి ఆకలి తెచ్చే ప్రయత్నం చేసే జాతి ఇది. చెప్పా పెట్టకుండా వసతికి 5 మైళ్ళు 6 మైళ్ళు నడుచుకుంటూ ఒక చుట్టం మన ఇంటికి వచ్చాడు అనుకోండి, భోజనం సమయం దాటిపోయింది, మీరందరూ ఏం చేశారు? గోడ పక్కకు పోయి అంత పిడచ అన్నం తీసుకొని పైటి చాటు దాచుకొని తీసుకొచ్చి వచ్చిన ఆయనకి అన్నం పెట్టలా పెట్టలేదా? ఆ ఇంట్లో అంత అన్నం, ఈ ఇంట్లో అంత అన్నం తీసుకొచ్చి వచ్చిన కడుపు రెండు అన్నం పెట్టారు, పెట్టారలేదు? పైటి చాటుని గిన్నెలో అన్నం తెచ్చారు లేదా? అలా ఇంకొక ఆకలి తీర్చడంలో మనకు ఉండేటువంటి స్వభావం మన వ్యక్తిత్వం అది. చైనా యాత్రికుడు మొత్తం భారతదేశం తిరిగాడు పాదయాత్ర. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు ఒక డబ్బుడి, 1 రూపాయి అనుకోండి, 1 రూపాయి దక్షిణ ఇచ్చేవాడు పెట్టి, రోజు 1 రూపాయి రోకొస్తుంది, మూట పెరిగిపోయి బరువు అయిపోయింది. ఒకరోజు ఒక ఊరిలో ఒక ఇంటికి భోజనానికి పోయినాడు. భోజనం చేసిన తర్వాత ఈ మూట పెరిగిపోయింది, రూపాయలు దేనిని మొయ్యలేకపోతున్నాను, ఇంకా కొంచెం దక్షిణ భారతం వెళ్ళేసి లంక దాకా వెళ్ళి తిరిగి వస్తాను, అప్పటిదాకా ఈ మూట మీ ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. నాది కానీ వస్తువు నా ఇంట్లో ఉండటానికి లేదు అని యజమాని చెప్పాడు. మరి నేను ఎట్ట మోసేదంటే ఏం అక్కర్లేదు, అక్కడ ఊరు మధ్యలో రచ్చబండ చెట్టు ఉంది కదా, ఆ రావి చెట్టు కింద పెట్టి వెళ్ళిపో అన్నాడు. అక్కడ పెడితే దానికి రక్షణ ఎక్కడా, ఎక్కడ ఉంటుందా, ఎవరో తీసుకోబోరా అని ఈయన అన్నాడు. నేనేం చెప్పాను నీకు, నాది కాని వస్తువు నా ఇంట్లో ఉండడానికి లేదు, నేనే కాదు ఈ ఊరే కాదు ఎవ్వరూ వాళ్ళ కాని వస్తువు వాళ్ళు తీసుకోరు. 4 సంవత్సరాలు తర్వాత రావి చెట్టు కింద చీకిపోయినటువంటి బట్టలు ఆయన రూకలు అక్కడే ఉన్నాయి. 150 సంవత్సరాల క్రితం భారతదేశం ఇది, తనది కాని దాన్ని తను హసించలేదు, నిజాయితీగా ఉంటుంది సమాజం. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది, 75 ఏళ్ళింది మన బతుకులు ఇంకా తెల్లారలా చికట్లో ఉన్నాం, మనం అన్నీ పోగొట్టుకున్నాం. దోచుకున్నవాడు ఆస్తి, పోగొట్టుకున్నది గుణం. దోచుకు పోగొట్టుకుంటే పోయేది కాదు గుణం, పోగొట్టుకుంటే పోతుంది. బ్రిటిష్ వాడున్నప్పుడు మన నిజాయితీని కోల్పోలా. ముందు కాశ్మీరీ పండితుల్ని పట్టుకొచ్చాడు ఔరంగజేబు, మతం మారండి అన్నాడు. మాకు గురువులు కాశీ పండితులు అన్నాడు. కాశీ బ్రాహ్మణులను పట్టుకొచ్చారు, మతం మారమన్నాడు, మారమన్నాడు. జంధ్యాల మతం మారనందుకు వాళ్ళకి అప్పచెప్పిన పని ఏంటో తెలుసా? తన జనానాలు ఉండేటువంటి 1200 మంది గుంపుడు గత్తెల మలమూత్రాలు ఎత్తే పనిని కాశీ పండితుల చేత, కాశ్మీరీ పండితుల చేత ఔరంగజేబు చేపించాడు. అలా వృత్తిలో నిలబడిపోయినటువంటి వాళ్ళే ఈ రోజున భారతదేశంలో సులభ కాంప్లెక్స్ నడుపుకుంటున్నారు. మీరు ఎక్కడే ఆ సులభ కాంప్లెక్స్ దగ్గర పోండి, ఎర్రగా ఎత్తుకెత్తుంటారు, చెవులో పోగుంటుంది, మెడలో జంధ్యం ఉంటుంది. నా బూటోడు కనపడితే వెంటనే చెవులు పట్టుకుని సాష్టాంగం చేసి వాటి ప్రభర భక్తం శ్రీమంతరాజు తను వరమూత్రాలు ఎత్తే పనినా చేశాడు, కానీ మతం మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం బిర్యానీ పెడితే సాయంత్రానికి మతం మారే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అప్పుడు మనల్ని మనం నిలబెట్టుకున్నాం, ఇప్పుడు మనల్ని మనం కోరుకుంటున్నాం. మతమే ముఖ్యం, దానికోసమే శివాజీ పుట్టాడు, దానికోసమే కృష్ణదేవరాయలు పుట్టాడు. సాహితీ సమరాంగణ చక్రవర్తి ఘంటం పట్టాడా రాశాడు, ఖడ్గం పట్టాడా చెలిగాడు. కృష్ణదేవరాయల వారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వయసు 20 సంవత్సరాలు, ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు. చాలా పసి వయసులో 40 ఏళ్ళకి చనిపోయినాడు. కానీ ఆ పరిపాలన 20 సంవత్సరాల్లో కొన్ని వేల చెరువులు తవ్వించాడు. మీరు సోమశిల డ్యామ్ కట్టుకున్నా, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టుకున్నా, శ్రీశైలం డ్యామ్ కట్టుకున్నా, పులిచింతల డ్యామ్ కట్టుకున్నా, జూరాల డ్యామ్ కట్టుకున్నా, అలమట్టి డ్యామ్ కట్టుకున్నా, నారాయణపూర్ సింగూరు కట్టుకున్నా, తుంగభద్ర డ్యామ్ కట్టుకున్నా, ఆధునిక కాలంలో ఏ డ్యాములు కట్టుకున్నా, కాలువలు తవ్వుకున్నా, ఆ కాలువల్లో నుంచి వచ్చే నీరు నిల్వ చేసుకోవడానికి కృష్ణదేవరాయల వారు నిర్మించిన చెరువులు దిక్కు. 500 సంవత్సరాల తర్వాత సమాజానికి ఏం కావాలో చేసి పెట్టే విషన్ వాళ్ళది. 1000 సంవత్సరాల తర్వాత ఏమవసరం చేసి పెట్టిన వాళ్ళు కాకతీయులు. మన గుంటూరు కృష్ణా జిల్లా అల్లుడే ప్రతాపరుద్రుడు, కానీ రుద్రముది ఇక్కడే. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు 6 నెలల పాటు ఓరుగల్లు కోట, ఓరుగల్లు అంటే ఒరు కళ్ళు, ఓరుగల్లు అంటే ఒరు కళ్ళు, ఒరు అంటే ఒకటి, కళ్ళు అంటే రాయి, తమిళ పదం ఒరు కళ్ళు. తెలుగులో దాని పేరు ఏకశిలా నగరము. మన వాళ్ళు దక్షిణాగా పరిపాలించారు కాబట్టి ఆంధ్రులు అక్కడ దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఒరుకల్లు. ఒరుకల్లు ఓరుగల్లు, ఓరుగల్లు వరంగల్లు. ఆ వరంగల్ వాళ్ళు పట్టుకుని ధ్వంసం చేసిన తర్వాత తిరిగి మన నూజీవుడి పక్కనుండే ముసునూరు, ముసునూరి నాయకులు తిరిగి మళ్ళా ఢిల్లీకి తెరివి కొట్టి 127 పరిపాలించారు. మనమేంటి రాజీ పడేది? ఎక్కడ కాంప్రమైజ్ అయినాం? వంశాలు వంశాలు అంతరించిపోతుంటే తిరిగి వంశాలు వంశాలు పుట్టుకుంటూ వచ్చాయి. యుద్ధాలు చేశారు. గురు గోవింద్ సింగ్ ఇద్దరు కొడుకులు యుద్ధంలో మరణించారు, ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి ఢిల్లీలో నిలబెట్టారు మతం మారమని, ఫతే సింగ్ జొరావర్ సింగ్. ఇద్దరికి సజీవ సమాధి ఆదేశం వచ్చేసింది. తమ్ముడు కంటే పొడుగు, అన్నకంటే తమ్ముడు కొంచెం పొడుగ్గా ఉంటాడు. రాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. తమ్ముడు ఏడ్చాడు, అన్న ఉండి ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు. అన్న, పొట్టటల్లో ముందు పుట్టావు, ధర్మం కోసం చచ్చిపోవడానికి ముందు చచ్చిపోదామంటే నీకంటే పొడుగ్గా ఉన్నాను, ఇంకా 2 రాళ్ళు పెడితే నువ్వు పోతావు, ఇంకా 6 రాళ్ళు పెడితే నేను పోతాను, చచ్చిపోవడంలో నీకు ముందు లేకపోయినానని ఏడుస్తున్నానని చెప్పాడు గురు గోవింద్ సింగ్ కొడుకు.
నలుగురు కొడుకులు యుద్ధంలో చచ్చిపోయినారు. ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు, నలుగురు చచ్చిపోయారు. గురు గోవింద్ సింగ్, నాకు ఇంకా నలుగురు కొడుకులు ఉంటే బాగుండేది కదా అని ఏడ్చాడు. భగత్ సింగ్ ఉరి తీశారు, పొలం ఏడుస్తున్నది, ఎందుకు ఏడుస్తున్నాను, ఇంకొక కొడుకు లేడే నేర్చింది, వాడిని కూడా దేశానికి ఇస్తాను. యుద్ధానికి పోయే వాళ్ళకి వీరతరగతి ఇది పంపించడం మన ఆచారం. యుద్ధం చెయ్యి, చచ్చిపో, పరాక్రమము అంత వీరత్వము ధర్మనిరతి ఉన్న ఈ జాతి ఈ రోజున కేవలం పొట్టాత్రం కోసం బతకాలి దిగుమల్లా రోజున ఎక్కడి నుంచి వచ్చిందండి. అక్కడే కొడుకు వాడు అమెరికాలో ఉండాలా, దేంతో సంబంధం లే. ఆదివారం నాడు అరటి పొడిచింది, శనివారం తినేసే చచ్చిపోయింది. వేరే సామర్కి సామర్కర్ గారికి మెడలో ఇత్తడి పిల్ల వేశారు, రెండు జీవిత ఖైదీలు అని చెప్పేశారు. అప్పుడు 24 సంవత్సరాలు జీవిత ఖైదు, ఇప్పుడు 14 సంవత్సరాలు. అంటే 14 పగళ్ళు 14 రాత్రులు 28 ఆ లెక్కన ఇప్పుడు 14 చేశారు. కానీ సావర్కర్ మెడలో ఏమేశారు బిడ్డ, ఇత్తడి బిడ్డ, రెండు జీవిత ఖైదీల శిక్ష వేశారు. అప్పుడు కోర్టు సావర్కర్ స్వాభిమానంతో గర్వంగా ఏం చెప్పాడు తెలుసా, నేను గెలిచా అన్నాడు. అప్పుడు ఆంగ్లేయుడు జడ్జి, ఏంటి నువ్వు గెలిచేదన్నాడు. పిచ్చోడా, పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతం నాకుంది, నాకు రెండు జన్మలు ఖైదేశావు, నీకు నీ మత సిద్ధాంతం ప్రకారం నీకు ఉండేది ఒకటే జన్మ, నువ్వు నా మతాన్ని ఒప్పుకున్నావు, నువ్వు ఓడిపోయావు అన్నాడు. ఎక్కడ 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 రాజీపడ్డా, ఎక్కడ ఎక్కడ ఎక్కడ. సావర్కర్ గారు అన్నదమ్ములు నలుగురు అయితే ఇద్దరు ఇక్కడ అండమాన్ జైల్లో ఉన్నారు. అండమాన్ జైల్లో గోపాల్ సావర్కర్ అనే గదిలో ఉన్నాడు, దామోదర్ సావర్కర్ అనే గదిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ అదే జైల్లో ఉన్నారనే సంగతి వాళ్ళిద్దరికీ తెలియదు, 8 సంవత్సరాలు తెలియదు. ఇంకొక ఇద్దరు ఇక్కడ జైల్లో మహారాష్ట్ర, వాళ్ళ ఆస్తులు బ్రిటిష్ వాళ్ళు జప్తు చేస్తూ వాళ్ళ భార్యను వీధిలో భరించి ముష్టెత్తుకొని బతకాల్సిన స్థితి తీసుకొచ్చారు. ఏం చరిత్ర, ఇదంతా దేశం కోసం ధర్మం కోసం. పొద్దున్నే ఉరి శిక్ష, రేపు జైలర్ వచ్చాడు, నీ ఆఖరు కోరిక ఏంటిదని అడిగారు పిల్లవాడిని. నాకు అర్థమవుతుందనే కావాలా అన్నాడు. 17 సంవత్సరాల పిల్లవాడి ఆలోచన చెప్తున్నా. 1947 ముందు ఈ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ స్థాయి, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మూర్తిమత్వం. నీకేం కావాలి, ఆఖరి కోరిక ఏంటి, అర్థమవుతుందేనా. ఎవరైనా తల్లిదండ్రులు చూడాలని కోరుకుంటారు, లేదా కడుపు నిండా మంచి భోజనం చేయాలని కోరుకుంటారు, లేదా ఇష్టదైవ ప్రార్థన కోరుకుంటారు. నువ్వేంటి అర్థమవుద్దు వినేది అమ్మన్నావు, పిల్లవాడు చెప్పాడు. దేవుడి పూజకి ఎవరైనా వాడిపోయినా రాలిపోయినా గుడ్డి పువ్వుని పూజకు పెడతారా? అప్పుడే తాజాగా పుష్పించిన ఒక చక్కటి నవనవనాడేటువంటి పువ్వుని కదా దేవుడికి పెడతారు. రేపు నా ఈ జీవిత కుసుమాన్ని భారత మాత పాదాల చెంత సమర్పించుకుంటున్నా. ఉరి తీసేటప్పుడు నా తలకి నల్లగుడ్డను కప్పవద్దు, నేను నవ్వుతూ నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దు పెట్టుకోవాలని చెప్పాడు. 17 సంవత్సరాల పిల్లవాడి పేరు కుదీరాం బోస్. ఏ దేశంలో పుట్టాం, ఏం చూస్తున్నాం, ఏం నేర్పుతున్నాం? రాణి పద్మిని అందాన్ని అద్దంలో చూపిస్తే తెలిపోతానన్నాడు. నాన్ సెన్స్. 10,000 మందితో జోహార్ అవునా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక బాయ్ ఫ్రెండ్, ఫేస్బుక్లో ఒక బాయ్ ఫ్రెండ్, వాట్సాప్లో ఒక బాయ్ ఫ్రెండ్. గత 57గా భారతదేశంలో మాయమైపోయిన, గత 50 ఏళ్లలో భారతదేశంలో కనపడకుండా పోయిన అక్షరములు 3 సి లా భూ.
బడిలో చెప్పారా? బడిలో చెప్పారా? ఉందా? కాలం మారింది, పెంగుడ మారింది. కాలం మారదు, మారదు. మకర సంక్రాంతి ఆ రోజే వస్తున్నది, శివరాత్రి ఆ రోజే వస్తున్నది, నైరుతి ఋతుపవనాలు ఆ రోజే వస్తున్నా. ఏం మారలేదు, మారిందా? భూమి తిరగడంలో మార్పు ఉందా? సూర్యుడి చుట్టూ భూమి తిరగడంలో మార్పు ఉందా? మొత్తం ఖగోళంలో ఉన్న మార్పు ఉందా? ఏం మారింది? మీ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది, మారిందా? 50 సార్లు కొట్టుకుంటుందా? కొట్టుకుంటే ఏమవుతుంది? కొన్ని 60 సార్లు కొట్టుకుందా? కొట్టుకుంటే ఏమవుతుంది? ఏది మారలా? చంద్రుడు పుల్లగా ఉంది, కలియుగంలో పుల్లగానే ఉంది. అలా మారిందా? మనం కూడా ఏం మారలా, కొంచెం బుద్ధి మారింది. బుద్ధి తప్ప ఇంకేమైనా మారిందా? చిన్నప్పుడే తులసి జలంధర చూడాలి కదా. నాకు జలంధరుడు అంటే చాలా ఇష్టం. ఆచంద్ర వెంకటరత్న నాయుడు గారిని మన తణుకు అనుకుంటా, పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన జలంధరుడు వేషం వేసేవాళ్ళు. చిన్నప్పుడు 3-4 సార్లు నాటకం చూచా. అసలు నేనట్టు కావడానికి కావడమే నాటకాలు, హరిశ్చంద్ర నాటకం, కృష్ణరాయి వారం, ఇవి చూసి 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 వాటి ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందో. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు జలంధరుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలని అన్నాడు, నాకు జలంధరుడు అంటే చాలా ఇష్టం, నా భార్య పతివ్రతగా ఉన్నంత వరకు నాకు చదవలేకుండా వరమ్మన్నాడు. ఈ భూమి మీద మగవాళ్ళు ఎక్కువగా అనుమానపడేదే భార్యని, కానీ వాడు రాక్షసుడైనా వాడి భార్య పతివ్రతగా, నా భార్య మంచిది, నా భార్య పతివ్రతగా ఉన్నంత వరకు నాకు మరణం లేకుండా వరమ్మన్నాడు, ఇచ్చేశాడు. ఈయన భార్య పతివ్రతే. ఇక ప్రపంచంలో ఎవరో పతివ్రత కాకుండా వచ్చేసేప్పుడు ఇది చేస్తుంది. భార్య స్వభావం భార్యది, మండోదరి మండోదరే. కానీ రావణాసురుడు తీర్చాడు, లీలావతి లీలావతి ఆయన తీర్చాడు. అప్పటికే పోయి 3 సార్లు కొట్టొచ్చాడు అమరావతికి పోయి ఇంద్రుణ్ణి. అమరావతి అమరావతి కాదు, అందరూ కలిసి విష్ణువు దగ్గరికి, విష్ణుమూర్తి అయ్యా ఇది పరిస్థితి, బ్రహ్మదేవుడు చెప్పాడు నేనే వరం ఇచ్చాను, ఆమె చూస్తే మహా ఇల్లాలు మహాపతివ్రత ఇది చావు వచ్చేటట్లేదని చెప్పాడు మహావిష్ణు ఇంద్రుడికి. నువ్వు యుద్ధానికి పోయి మిగతా సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఇంద్రుడు పోయి పిలిచాడు యుద్ధానికి. జలంధరుడు యుద్ధం చేస్తున్నాడు, చాలా రోజులు యుద్ధం చేశారు. ఓ రోజు ఉన్నటువంటి ఇంటికి వచ్చాడు, తులసి అని ప్రేమగా పిలిచాడు. ఇంతకాలానికి నా భర్త నన్ను ప్రేమగా పిలిచాడు అని భార్య చెంబుతో నీళ్లు తీసుకొని వచ్చి కాళ్ళు కడిగింది. నా భర్త వచ్చాడు అనే భావనతో కాలు తాకి కడిగింది. అప్పుడే యుద్ధక్షేత్రం నుంచి ఒక భటుడు గుర్రం మీద ఒక తలను తీసుకొచ్చి చూపించి, అమ్మ మన రాజుగారు మరణించారని తలను చూపించాడు. చూచింది, చనిపోయింది నా భర్త జలంధరుడైతే ఎదురుగ్గా ఉన్నది ఎవరు? మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. వచ్చింది నా భర్త అనే భావనతో మహావిష్ణువు యొక్క పాదపక్షాలను ఎప్పుడు చేసిందో అప్పుడు ఆమె పార్థివృత్యానికి భంగం ఏర్పడింది. అప్పుడు వాడు చచ్చిపోయాడు. ఆమె మహాపతివ్రత కదా, శాపం పెట్టింది, నీ వల్ల నాకు కళంకం ఏర్పడింది కదా, నీ భార్య కూడా కళంకం వస్తుంది. చేతులెత్తి మహావిష్ణువు ఆమె నమస్కరించి, అమ్మా శాపం ఎక్కడికి పోదు, రామావతారంలో నా భార్య కళంకం అయిపోయింది. అప్పుడు తులసీమాతకు వరం ఇచ్చాడు, తల్లి ఏ ఏ ఇంటి ముందు నిన్ను చెట్టుగా పెట్టుకుంటారో, మొక్కగా ఏ ఇంటి ముందు తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీనారాయణను మేము వస్తాము, నాకు అభిషేకమైన తర్వాత నేను అలంకార ప్రియుడు, నాకు అలంకారం ఇష్టం కదా,
ఇన్ని రకాల ఎంత విలువైన పూలన్నా వేరేవండి, కానీ అభిషేకమైన తర్వాత మొదట తులసి మాలతో నన్ను అలంకరించిన తర్వాతనే ఏ మాలైనా వేస్తారు. ఆ వరం మహావిష్ణువు తులసిమాతకు అప్పుడు ఇచ్చాడు. చిన్నప్పుడు పిల్లలకి కథ చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా? అప్పుడప్పుడు మమ్మల్ని పిలుస్తుంటారు, స్వామీజీ మీ పాదములను మా గృహమునందు మోపి మా ఇంటికి పావన చేయించారు కదా అని పోతే ఆ కొక్కానికి మంగళసూత్రం వేలాడుతుంటుంది. ఏమమ్మా మీ ఆయన్ని ఏలాడదీయలేక నన్ను ఏలాడదీసేవాడు అడిగారు, ఏం చేయాలా? కొడుకుని పాము కట్టి కరిచి చచ్చిపోతే ఆ పిల్లవాడి శవాన్ని భుజం మీద వేసుకొని కాటికి పోయింది తల్లి. అయ్యా నేను దీనురాలని పేదరాలను కాటి సుంకము చెల్లించలేను, నువ్వు అనుమతిస్తే నా కొడుకు శవాన్ని తగలబెట్టుకుంటా అని చెప్పింది. కుదరదు, నియమం నియమమే, కట్టాల్సిందే అన్నాడు కాటి కాపరి. నా దగ్గర ఏముందయ్యా, నా యజమానుడు విధిలిస్తే ఆ ఎంగిలి బతుకులు తినే బతికి బతుకు బానిస బతుకున్నది, నా దగ్గర ఏం లేదు. కాటి కాపరి అంటాడు, ఎంత అబద్ధం చెప్తున్నావు, ఎంత తెంపరిదాని ఉరువు, ఏమీ లేదు, నాకు అబద్ధం చెప్తావా? పయ్యదలు బాలసూర్య ప్రభాకలితంపై వినుదొందుతున్నది నీ మాంగల్యంబు కాబోదు, ఉదయించే బాణభాస్కరుడు లాగా విరుగుట్లు కలుగుతూ కిరణాలు ఉదయాన్నే వస్తుంటే ఎట్లా వెలుగులిల్లుతుంటుందో అట్లా నీ పయ్యదలో నీ మంగళసూత్రం విరుగుతున్నదే. ఆ మంగళసూత్రంలో కొద్దిగా బంగారాన్ని నమ్ముకుంటే నీ కొడుకు వెచ్చించవచ్చు కదా. ఆ గుర్తొచ్చింది ఆ తల్లికి, బాలికగా ఉన్నప్పుడు కన్యగా ఉన్నప్పుడు తన ఇంటికి దూర్వాస మహర్షి వస్తే ఆ దూర్వాస మహర్షికి పాదపూజ చేసి కాస్త పండ్లు ఫలాలు ఇస్తే పాలు ఇస్తే మెచ్చి ఇంత చిన్నపిల్లకి ఇంత సేవాభావమా అని, నీకు వివాహమైన తర్వాత నీ మెడలో ఉండే మంగళసూత్రము నీ భర్తకు తప్ప అన్యులకు కనిపించదని వరమిచ్చాడు. ఈ అర్ధరాత్రి వల్లకాట్లో చెమ్మ చీకట్లలో నా మెడలో ఉండే మంగళసూత్రము కాటి కాపరికి కనపడటమా? కాటి కాపరి కాదు, రాజదండముతో తన భుజస్కంధములపై యావత్ భారతదేశాన్ని ఏకచిత్రాధిపత్యముగా పరిపాలించేటువంటి చక్రవర్తి సత్యహరిశ్చంద్రుడు నా భర్త అని చంద్రమతి దేవి గుర్తుపెట్టింది. ఈ గోడ పక్కనే మంగళసూత్రం కలిగిస్తుంది, ఆమెకి నాటకం చూపించుంటే అప్పుడు ఎప్పుడు చేయదు. చేస్తుందా? చేస్తుందా? ఎవరో క్రైస్తవులు మతం మార్చారు, మెట్టెలు తీసేశారు, మంగళసూత్రం తీసేశారు చెప్తూ ఉంటాం. అసలు హిందువులే మొగుడు ఉండగానే మొగుడికి ఇష్టం లేదంట, ఏమో మంగళసూత్రం మా ఏమో మా ఆయనకి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిన వాడికి మంగళసూత్రం విలువ ఏం తెలుస్తుంది? నీ భర్త హానాహలాన్ని తాగాడమ్మ నారదుడు, తాగని నారదాన్ని ఆ మాట తెలుగు సీరియల్ క్యారెక్టర్ కాదన్నది పార్వతీది, తాగని నారద అమ్మ కాలపూట విషయం తాగాడు నీ పెరిగిటి, ఇది ఏమిటంట? తాడిపోతు పళ్ళు పట్టుకొని వదిలేసింది, కళ్ళకు ఎదురు అద్దుకుంది వదిలేసింది,
విషం లోపలికి పోలా. అందుకనే ఆయన గరళకంఠుడు అయినాడు.
పార్వతీదేవి మెడలో ఉండే మంగళసూత్రం పరమశివుడి కంఠంలో నుంచి కిందికి పోకుండా విషం కాపాడింది. మరి నీ భర్త ఆయుర్ధాయాన్ని కాపాడింది ఎవరు? ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం! ఈ శరీరం ఎక్కడిది? ఈ శరీరం పవిత్రత లేదా? నీ జన్మ పవిత్రమైందే, శరీరం పవిత్రమైందే, వంశం పవిత్రమైందే, కులం పవిత్రమైందే, గోత్రం పవిత్రమైందే. హిందువుగా పుట్టిన వాడికి ఎన్ని రకాలైనటువంటి గమనికలు ఉంటాయి, ఇవన్నింటిలో మన పవిత్రుడని ఇవన్నీ తీసేసి మనం ఎక్కడికి పోతున్నాం? అందుకనే దేవాలయానికి రండి, ఆశ్రమానికి రండి, దేవుణ్ణి పట్టుకోండి, గురువులను పట్టుకోండి. భారతదేశం ఎప్పుడు జ్ఞానాన్ని ఎత్తుకుంటూ పోయింది, డబ్బులు ఎత్తుకుంటూ పోలా. అందమైన భార్య, అందమైన కొడుకు, రాజ్యం, వైభవం, భార్యను చూస్తూ వెళుతున్నవాడు బుద్ధుడు.
విస్తారాలు చేయించడానికి అలా పెట్టినారు బంగాళాలు. అయోధ్య నగరం అంతా ప్రధానంగా అలంకరించారు. అక్కడంతా దుందుభూలు మోగుతున్నాయి, మంగళవాద్యాలు మోగుతూ ఉన్నాయి, చక్కటి రాగాలాపనలు జరుగుతూ ఉన్నాయి, నాట్యాంగలు నాట్యం చేస్తూ ఉన్నాయి. అటువంటి వాతావరణంలో తండ్రి చెప్పాడని చెప్పి వేటి వేటి పంగళ స్వనముల మధ్యన తాను పట్టాభిషిక్తుడు కావాలనో ఈతో పెట్టుకోవాలనో అవే శుభంకరమైనటువంటి లక్షణాలు నాకు కనపడుతూ ఉండగా వాటన్నింటినీ తోసిరాదని తన ఒంటి మీద ఉండేటువంటి పట్టు పీతాంబరాలన్నీ ముదిరించుకుని నారచీరలను ధరించుకుని అన్నింటినీ త్యాగం చేసి నడిచిపోయిన శ్రీరాముడు పుట్టుకుంటున్నది అవునా? త్యాగం చేసింది అన్నీ ఉన్నవాడు ఇక్కడ. హరిశ్చంద్రుడు త్యాగం చేశాడు, శ్రీరాముడు త్యాగం చేశాడు, బుద్ధుడు త్యాగం చేశాడు, ఎడమగా తన్యవతో పోయినారు వైభవాన్ని. వాళ్ళని చూచి మొత్తం సమాజము యజ్ఞాచరతి శ్రేష్ట వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు కింద ఉండే సమాజం అంతా ఆదర్శంగా ఉంది. పైకి ఉండేవాళ్ళు అదుభాగ్యంలో లేరు. ఉండేది ఒక కొడుకే కానీ 50 తరాలు సంపాదిస్తున్నారు. ఆ కొడుకు పెళ్లి అవుతుందో లేదో తెలియదు, ఆ పెళ్లి నిలబడుతుందో లేదో తెలియదు, నిలబడ్డా పిల్లలు పుడతారో తెలియదు, కానీ 50 తరాలకు సంపాదిస్తున్నారు. అందుకని మనము మన హిందుత్వంలో ఉండేటువంటి వైభవోపేతమైనటువంటి సాధారణ స్ఫూర్తిగా తీసుకుని జాతి నిలబడాలి. ఈ దేశంలో బాగా పరిపాలించిన వాళ్ళందరినీ నడిపించింది దేవుడే. శ్రీశైలం వస్తే బ్రహ్మరామ అమ్మవారు శివాజీకి ఖడ్గాన్ని ఇచ్చింది. కృష్ణదేవరాయలు గజపతిరాజుల మీద యుద్ధంలో గెలిచిన తర్వాత తిరిగి పోతూ పోతూ అహోబిల నరసింహస్వామివారిని దర్శించుకుని కాలి పాదరక్షలు అహోబిలలో వదిలిపెట్టి కాలి నడకన తిరుమల వరకు వెళ్ళి తిరుమలలో 7 వారాల నగలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి చంద్రగిరికి వచ్చి చంద్రగిరి నుంచి మళ్ళా గుర్రం ఎక్కి హంపి విజయనగరానికి వెళ్ళాడు. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ దైవభక్తులు. పురికంపానికి ఎక్కిన ప్రతి దేశభక్తుడి చేతిలో భగవద్గీత ఉంది. బ్రిటిష్ వాళ్ళు ద్వీపాంతర శిక్ష విధించిన మొట్టమొదటి దేశభక్తుడు వాసుదేవ బలవంత పడికే మహారాష్ట్ర ఆయన బాబిలోనియాకు పంపించాడు. ఆయన ద్వీపాంతరవాస శిక్ష పోతూ పోతూ ఆయన తన వెంట తీసుకుపోయింది రెండే పిడికడు మట్టి భగవద్గీత. ఈ దేశపు మట్టి పిడికడు మట్టి రోజు రుదుటిని భారతమాత గుర్తు పెట్టుకుంటానని తీసుకెళ్ళాడు, భగవద్గీత తీసుకెళ్ళాడు. వీర సావర్కర్ బాలగంగాధర సుభాష్ చంద్రబోస్ మాండలేజీలో పెట్టాడు బ్రిటిష్ వాళ్ళు. సరస్వతి పూజ బెంగాల్, అస్సాం, బీహార్ దేశాల్లో బ్రహ్మాండంగా చేస్తారు. ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా సరస్వతి మాత విగ్రహాన్ని పెట్టి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి భజన కీర్తన చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి అప్పుడు ఉపవాసం విడుస్తారు. మొత్తం తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ పాఠశాలకు వస్తారు ఊరు ఊరు. అంత గొప్ప పండుగ వాళ్ళకి సరస్వతి పంచమి, మన వసంత పంచమి. ఆ జైల్లో ఉన్నప్పుడు వసంత పంచమి చేయడానికి కోరుకుంటే అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోకపోతే సుభాష్ చంద్రబోస్ సహా హిందూ ఖైదీలందరూ మాండలే జైల్లో 3 రోజులు నిరాహారం చేసి బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి సరస్వతి మాత విగ్రహాన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతోటి పండుగ చేయించాడు సుభాష్ చంద్రబోస్. ఈ దేశంలో దైవభక్తి లేకుండా దేశభక్తి రాదు, దైవభక్తి లేని దేశభక్తుడు లేడు. దేవాలయం ఆధారంగానే, ఆశ్రమాల ఆధారంగానే, గురువుల ఆధారంగానే, సర్వసంగ పరిత్యాగుల ఆధారంగానే, దేవుడి ఆధారంగానే ఈ దేశంలో ధర్మము స్థిరపడింది, విస్తరించింది, వృక్షమైంది. కాదంటే ఇప్పుడు తిరిగి మొలకెత్తుతుంది. అందుకోసమే ఈ రోజున హిందూ సమాజాన్ని సమాయత్తం చేసుకోవాలి. అనుక్షణము గర్వంతో పులకించే హృదయంతో ఎవరైనా భూమిని ఉండగలరంటే కేవలం ధర్మము తప్పకుండా పుణ్యకార్యాలు చేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి హిందువు తప్ప. కోట్లాది మంది రెడ్డిండీళ్ళని చెప్పితే కానీ అమెరికా ఏర్పడలేదు. వాడు మానవత్వాన్ని గురించి మాట్లాడతాడా? యూరోపియన్ దేశాల నుంచి వెళ్ళినటువంటి వలసలు ఏర్పరచుకున్న వాళ్ళు కేవలము ఎదుటివారిని సొంతం చేసి వారి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కొన్ని కోట్ల మంది కోట్లను రెడ్డిండియన్లు గుట్టలు గుట్టలుగా చెప్పేశారు. రెడ్డిండియన్ల శవాల మీద మానవ హస్తికల మీద మానవ కంకాళాల మీద ఏర్పడిన అమెరికా వారి శాంతి ప్రవచనాలు చెబుతాడు. ఈ ప్రపంచంలో అందరికంటే పాపాత్ముడు ఏదైనా ఉంటే వాడు అమెరికా వాడు. రెడ్డిండియన్లు కోట్ల మందిని చెప్తారు కోట్లు. ఈ రోజుకి మూలవాసులు రెడ్డిండియన్స్ ఎవరున్నారు? వాళ్ళకి రైట్స్ లేవు. ఆ దేశం వాళ్ళది నెత్తి మీద ఈకలు పెట్టుకొని ప్లాట్ఫామ్ మీద నాట్యాలు చేసుకుంటూ ఏదో బెచ్చం ఎత్తుకొని బతుకుతున్నారు. అటువంటి చరిత్ర మనది కాదు. అందుకని అబ్దుల్ కలాం గారు ఖరగ్పూర్ ఐఐటిలో మాట్లాడుతూ 5000 సంవత్సరాల వైభవోపేతమైన చరిత్ర, పరాక్రమం, త్యాగం, పౌరుషం, యుద్ధతంత్రం, రాజనీతి, తెలివి, మేధస్సు ఇన్ని లక్షణాలు అన్ని ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందు ఉండే భారతదేశము 5000 సంవత్సరాల్లో ఏ ఒక్క దేశం మీద దండయాత్ర ఎందుకు చేయలేదో నాకు అర్థం కావటం లేదని చెప్పాడు అబ్దుల్ కలాం. ఇంకొకటి నోట్లో మట్టి కొట్టి ఇంకా కడుపు ఇంకొక కడుపు మీద తన్ని అటువంటి ఒక రక్తపు కూడు తిన్న చరిత్ర భారతదేశానికి చరిత్రలో ఎప్పుడు ఒక్క పూట కూడా లేదు. అటువంటి నాగరికత, అటువంటి సంస్కృతి, అటువంటి జీవన విధానము మన ఋషులు మనకు ఇచ్చారు, ఋషులు ఇచ్చారు. దాని విలువను తెలుసుకొని దాని ఆ మార్గంలో ఉంటే మనం బతికి ఉండగా స్వర్గాన్ని చూస్తాం. నాడు జన్మభూమి కంటే నాకమెక్కడున్నది, సురలోకమెక్కడున్నది. అమరేంద్రులు, గంధర్వులు, అచ్చరలు, వియచ్చురులై నాడు జన్మభూమి కంటే నాకమెక్కడున్నది, సురలోకమెక్కడున్నది. త్రేతాయుగుడు ఆయన చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ జననీ జన్మభూమిశ్చ 5 రోజులు 6 రోజులు చెప్పుంటే ఇంతమంది వీసాలు తీసుకుని ఉండేవాళ్ళు కాదు కదా. అందుకని దేశభక్తి ఉంది అనుకుంటే 3 పిల్లలకి రండి, దేశభక్తి ఉంది అనుకుంటే సంపాదించుకుంది చాలు తిరిగి భారతదేశానికి రండి, ఈ దేశాన్ని కాపాడండి. పురికంబాలక్కర్లా, జలీర్ మహమ్మద్లక్కర్లా, సత్యాగ్రహాలక్కర్లా, సుఖంగా జీవించండి. జీవించినంతకాలం దేశం కోసం జీవించి చచ్చిపోండి, తరలిరండి, భారతదేశాన్ని కాపాడుకుంటాం. ఇది మన నినాదం కావాలి, ఇది మన ఆశయం కావాలి, ఇది మన లక్ష్యం కావాలి, ఇది మన వ్రతం కావాలి, ఇది మన దీక్ష కావాలి, ఇది మన సంకల్పం కావాలి. స్వస్తి.
స్వామివారు మనకి చాలా తెలియని విషయాల్ని కొన్ని కొన్ని చిన్నప్పుడు నుంచి మనం గుర్తించిన వాటిని మనకి గుర్తు చేసినట్టుగా, తర్వాత ఒకటి గురుదేవులకి సోషలు ఈ చరిత్ర చాలా ఇష్టం స్వామి స్వామివారికి గురుదేవులకి. గురుదేవుల చుట్టూ మా గురు సోదరులందరూ కూడా పెద్ద పెద్ద లెక్చరర్లు, ప్రొఫెసర్లునండి. వాళ్ళందరూ ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. కానీ చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు సోషల్లో పాస్ మార్కులే వచ్చేవి, తెలుగు ఒకటి, సోషల్ ఒకటి. కానీ గురుదేవులకి చరిత్ర అంటే ఇష్టమైన దగ్గర నుంచి అది నాకు ఇష్టం అవ్వాలి అని కావాలని కూర్చుని వింటూ ఉండేదాన్ని. కానీ మీలాంటి వాళ్ళు చెబుతూ ఉంటే, ఎందుకంటే మన భూమి ఇటువంటిది, మనం ఉన్న దేశం ఇటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ఎందుకంటే మరుగున పడిపోతున్నాం, ఏదో మామూలు మామూలు వాటికి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఈ నిజమైనటువంటిది మనకి జన్మనివ్వడమే కాకుండా భగవంతుడే చూపించాడు ఈ విషయాన్ని కూడా. మనకి మనందరం కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా చక్కగా ఎక్కడెక్కడ విషయాలను మరుగులో పడినటువంటి విషయాల్ని మనం తీసుకుని స్వామీజీ మహారాజ్ చక్కగా మన ఎందుకు తెలియజేశారు. గురుదేవులు అందుకునే తీసుకొచ్చుకుంటారు స్వామివారిని కూడా. అందుకని ఇంతవరకు మరి కాకపోతే అకాలం అవుతుంది కాబట్టి మనం ఇంకా ముందుకు వెళదాం. స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ, మనకి ఇది మాటి మాటికి వినాలంటే మనకి సైట్లో యూట్యూబ్లో ఉందండి, అందరూ కూడా సవకాశంగా వినొచ్చు. ఎందుకంటే చాలా అందులో కావాల్సిన విషయాలు ఇవే కాదు, స్వామివారివి ఇంకా మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి, వారి యొక్క భాషల్లో అవన్నీ కూడా వినొచ్చు. నిన్న ఇవాళ్ళది రాత్రి చూశాను, మనకి ఉన్నది యూట్యూబ్లో ఉన్నది స్వామివారి చెప్పినటువంటి విషయాన్ని. ఎందుకంటే కొంతమందికి నిన్న కొంచెం అంత బాగా వినిపించినట్టుగా అనిపించలా నాకు, కానీ వాళ్ళ విషయం చాలా బాగా వినిపించింది అందరికీ అర్థమయ్యేట్టుగా. ముందర మనల్ని లేవగొట్టారు స్వామివారు, ఎంత పిరికి వాళ్ళు మీరున్న విషయాన్ని గుర్తించట్లేదు అని హెచ్చరిక చేసినట్టుగా అనిపిస్తోంది మనకి. ఒకవైపు మనం గుర్తించట్లేదు అనేటువంటి బాధని కూడా వారు గుర్తింపు చేస్తున్నారు. అయ్యో ఇట్లా లోబడిపోతున్నాయి, కావలసిన దాన్ని పట్టుకోవట్లేదు, అవసరం లేని దాన్ని పట్టుకుంటున్నాం. అందుకని మనం చాలా, ఎందుకంటే మనలోనే దీనినే మనకి ఉపనిషత్తులు అనివ్వండి, భగవద్గీత అనివ్వండి, గుర్తించాల్సింది ఏమన్నారు, వెళ్ళి మూర్తులకి పూజ చేయొచ్చు, కానీ మూర్తులకి పూజ చేసినంత మాత్రం చేత ఆ మూర్తి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందలేవు. అనుగ్రహం నీ మనసులో నీ ఆవేదన బట్టే వస్తుంది. మనం ఇవన్నీ వినుంటున్నాం మనం, ఎందుకంటే నీలో ఆవేదన, విశ్వాసం, నమ్మకం ఆరుడంగా ఉంటేనే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఈ రోజు ఏదో అష్టోత్తరమో సహస్రమో ఏదో పూజ చేస్తే అయిపోయింది మన పని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అనిపిస్తుంది. నువ్వు ఏం పూజ చేస్తున్నావు? నువ్వేమైనా సృష్టించావా పూల్ని? నువ్వేమైనా సృష్టించావా ప్రసాదాల్ని? డబ్బులున్నాయేమో తెచ్చుకుంటున్నావు, కానీ భగవంతుడు ఇచ్చినవే అవన్నీ. కానీ ఆ ఇచ్చిన భగవంతుని గుర్తించమని కూడా మధ్యలో ఒక భాగంలో చెప్పారు స్వామివారు. మనకు చెప్పారు నీ దేవుడి మీద నమ్మకం, దేవుడు ఉన్నాడు, దివ్యత్వమే ఉన్నది నీ జీవితంలో, నిన్ను ప్రకాశింపజేసేది చైతన్యం అని మనం ఇంకా ముందుకెళ్తున్నాం. దానికి ముందే నువ్వు ఇక్కడ అహంకార మమకారాలతో నేను అని మర్చిపోకుండా నీకున్నదాన్ని ఇంకా ఏదో చాలా గొప్పగా ఉన్నది, నేను బాగా చదువుకున్నవాడిని, నేను ఏదో అన్నిటినీ ఆర్జించిన వాడిని అనే ఒక అహంకారం మనని ఈ జీవితంలో చాలా పతనం చేస్తోంది. అవి కాదు, గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి. మహాత్ములందరూ పెద్ద పెద్దలందరూ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకిస్తే ఈ రోజు మనం ఈ దేశంలో మనందరం బ్రతకగలుగుతున్నాం. ఎంతమంది తమ జీవితాల్ని త్యాగం చేసుకున్నారు, మన చుట్టుపక్కల ఉన్నాయి. స్వామివారు చెప్పినటువంటి విషయంలో మన చుట్టుపక్కల మరి ఆయన రాజుగారు సీతారామరాజు గారు గురించి కూడా కొన్ని ఆ ఊళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన. ఇక్కడ స్వామివారు కూడా పర్యటన చేస్తున్నారు అక్కడ. మనందరం కూడా మన అసలు విలువని గుర్తించమని మనందరికీ హెచ్చరిక చేశారు. కాబట్టి మనందరం కూడా కొంచెం చాలా చాలా తెలుసుకోవాల్సిన ఉంది మనకి. అందుకని విషయమన్నందు మనస్సుని ఏర్పరిచి, ఎందుకంటే సౌందర్య ఆరి విన్నాం, వింటే ఏమంటున్నాం అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారదండి, ఆ సౌందర్యహరి పారాయణ చేస్తే చాలా పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. పారాయణ చేస్తే పుణ్యం కాదు, అందులో ఉన్న సౌందర్యాన్ని, జ్ఞానంతో కూడినటువంటి సౌందర్యాన్ని మనం గుర్తించాలి. జ్ఞానం అంటే ఏదయ్యి ఉన్నది అంటే, జ్ఞానం అంటే నీలో సాహసం అనేది ఈ విధంగా ఉండాలి అని మనకి స్వామీజీ వారు చెప్పినటువంటి దానిలో. ఎందుకంటే ఒక మనలో ఒక ధైర్యం, మనం పిరికి వాళ్ళం అవ్వకూడదు. మనం ఎవరో ఏదో అన్నారని విరికిరి చేత మనం తిని మనం ఉడుకుమోతానని తెచ్చుకోకూడదు. అది నువ్వు కలిగిన వాడో లేవో అనేటువంటి విషయాన్ని నువ్వు ముందర గుర్తించుకో. ఎవరో ఏదో అన్నంత మాత్రం చేత మనం అయిపో, కానీ దానిని మనమే గుర్తించగలం. మనలో ఉన్నటువంటి మరి నిజమైనటువంటి ధైర్యాన్ని సాహసాన్ని మనం గుర్తిస్తూ తపస్సు చేసినా కూడా మహాత్ములు దేశ ఉద్ధరణ కోసమే. అందుకనే గురుదేవులు మనకి ప్రార్థనలో కూడా ఏమన్నారు, సత్యం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ సంఘంలో ఇక్కడంతా భోజనాలు పెట్టుకోవటాలు ఏదో మనకు ఉన్నటువంటి దంత ప్రపంచాన్ని చూపించుకోవటాలు ఇవే ఎక్కువైపోయినాయి. అది కాదు, నీలో ఉన్నటువంటి నిజమైనటువంటి ధైర్యాన్ని వెలికి తీసుకురా. మన యొక్క మాటలతోనూ ఇంకొక ఇతర మనిషిని మనసు కష్టపెట్టకుండా మనం ఎందుకంటే బాబు మహారాజ్ చెప్తున్న వారు ఎప్పుడు ఇంకొకరి మనస్సుని నువ్వు ఎప్పుడైతే కష్టపెడతావో అదే ఏమవుతుంది, అది ఇంకొకరిని చంపినటువంటి పాపం నీకు వస్తుంది. అందుకని నువ్వు కావలసింది నువ్వు ఆచరించు, దానిని చక్కగా మనం పంచుకుందాం. అటువంటి విషయాన్ని చాలా సారవంతమైనటువంటి విషయాన్ని మనకి మహాత్ములు మహానుభావులు మనకి అందించారు. అది శ్రీపాదాలకి శిరస్స నమస్కరిస్తూ ఇంతవరకు మనం ఏదైతే విన్నామో ఆ గుణాలన్నీ ఎందులో ఉంటాయంటే అమ్మవారి చరిత్రలోనే ఉంటాయి, నిజమైనటువంటి నారాయణమూర్తి చరిత్రలో ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి విషయాన్ని మనందరూ ఉన్నటువంటి భగవంతుడిని ఎవరే భగవంతుని ఆశ్రయించారో ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో అందరూ కూడా మనసును అంతర్ముఖం చేసి కొద్దిసేపు చివరిగా ప్రార్థన చేసుకొని మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. హరి సుఖినో భవంతు ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు ఓం సర్వేషాం శాంతిర్ భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యో అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
సత్య సుందర స్వరూపుడవైన ఓ పరమేశ్వర.
సత్య సుందర స్వరూపుడవైన ఓ పరమేశ్వర.
సత్యముగను పవిత్రముగను మృదువుగను ఉండు వాక్కును నిర్మలమగు అంతఃకరణమును మాకు ప్రసాదింపుము. అవ్యాజ కరుణామూర్తి తను మన ధనములతో సదా ఇతరులకు మంచినే చేయుటకును ఇతరుల యందు మంచినే చూచుటకును మంచినే గ్రహించుటకును తగిన సద్బుద్ధిని మాకు దయచేయుము. దీనబంధు దయానిదే మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి పెంపొంది ఆత్మానంద ఫలమున సగులాగున ఆశీర్వదింపుము. ఓ పరంజ్యోతి స్వరూప మార్గదర్శకుడవై చీకటి నుండి వెలుగులోనికి, అసత్యము నుండి సత్యవస్తువు కడకును, మృత్యువు నుండి అమృతత్వమునకును మమ్ము నడిపింపుము. దేవదేవా, నీ కృపచే మానవునికి మధ్య భేదబుద్ధి నశించి సర్వజీవులు సమభావముతోను ప్రేమ దృష్టితోను మెలగుదురుగాక. లోకములన్నీయు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లునుగాక. ప్రభు, అనుక్షణమును అంత్యకాలమునను నీ స్మరణమే మా జిహ్వయందు నిలచుగాక. నీ రూపమే మా మనస్సునందు నిలచియుండుగాక. ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుజ్యమును పొందించుగాక. పాహిమాం 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 పాహి.
ఓం శివాయ, ఓం నారాయణాయ, ఓం రామాయ, ఓం కృష్ణాయ, ఓం గురురామ్ నమస్తే. మాం శరణం శరణం గచ్ఛామి, మాం శరణం శరణం. సత్యం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బోలు సద్గురు మహారాజ్ కాళీ మాతకు, హరణవ పార్వతీ పదయే, రాధాకృష్ణ పరమాత్మ.